అందరికి వందనాలండి. మీకు అందరికీ దేవుని పిలుపు ఉందా? మీకు దేవుని పిలుపు ఉందా? నన్ను ఒక ఫాస్ట్ గారు అడిగారన్నమాట. నేను 14 దగ్గర 14 ఇయర్స్ నేను దేవుని నమ్ముకున్నాను. నమ్ముకున్న తర్వాత ఒక 11 సంవత్సరాల తర్వాత నేను ఇక్కడికి వచ్చిన తర్వాత మాట్లాడుతున్నాను అన్నమాట. నేను ఆ ఫాస్ట్ గారి దగ్గరికి వెళ్ళినప్పుడు, బ్రదర్ మీరు ఏం చేస్తున్నారు అని అడుగుతున్నప్పుడు, బ్రదర్ నేను అయితే దేవుని వెంబడిస్తున్నానండి, అప్పుడప్పుడు నా వర్క్స్ నేను చేసుకుంటూ నేను వెబ్సైట్లో చేసుకుంటూ ఆలీ గ్రీన్ దగ్గర చర్చిలో ఉంటాను, అప్పుడప్పుడు అన్న నాకు వాక్యం చెప్పమని ఇస్తారా అని అన్న వాక్యం చెప్పమని ఇస్తారా అని అడిగాడు. అవునండి ఇస్తారని. మరి పిలుపు లేకుండా వాక్యం ఎలా చెప్తున్నావు అని అడిగాడు అన్నమాట. మీకు అర్థమైందండి అన్నమాట, పిలుపు ఉంటేనే వాక్యం చెప్పాలి అని అతను ఒక ఆలోచన విధానం. ఇప్పుడు మీ అందరికీ పిలుపు ఉందా లేదా నేను అడుగుతున్నాను. మీరందరూ అనుకుంటున్నారు పిలుపు ఉంటే ఇక్కడ ప్రసంగం చేసే వాళ్ళకి మాత్రమే పిలుపు ఉంది, మిగతా వాళ్ళకి లేదు అని అనుకుంటున్నారు. అది చాలా తప్పుడు ఆలోచన, తప్పుడు ఉద్దేశం. దేవుడు నీ ద్వారా చేయించుకోవాల్సిన పనిని ఆటంకపరచడానికి మొదట మనలో కలిగే ఆలోచనే చూడండి, ప్రతిసారి మనకు శ్రమ కానీ కష్టం కానీ ఏదో ఒక పరిస్థితులు మనకు ఎదురైనప్పుడు ఆ సమయంలో అసలు దేవుని యొక్క పిలుపులో నేను ఉన్నానా, దేవుడు నా వైపు చూస్తున్నాడా, దేవుడు నన్ను ఆలోచిస్తున్నాడా అనే ఒక రకమైన ఆలోచనతో మనం ఉన్నప్పుడు, దేవుడు మన ద్వారా చేయాల్సిన ఒక పనిని మనం ఆటంకపరిచే వారంగా, దేవుని యొక్క ఆత్మ మనతో మాట్లాడేటప్పుడు అది దాన్ని వినని వారంగా మనం తయారైపోతున్నాం. చూడండి, పిలడం అంటే దేవుడు సర్వలోకాన్ని ప్రతి ఒక్క మనిషిని తన ప్రేమతో పిలిచాడే కానీ ఇక్కడ ప్రసంగాలు చేసే వాళ్ళ గురించి పేరు ప్రత్యేకంగా పిలలేదు, అద్భుతాలు చేయడానికి ప్రత్యేకంగా పిలలేదు. వారు ఎలా తయారయ్యారంటే వారి జీవితాల్లో దేవునికి ఇష్టంగా నడిచి దేవుడు వాళ్ళని చూసి వీడు సరైన నమ్మకమైన ఒక దాసుడని నమ్మి వారికి ఆ పనులు అప్పచెప్పాడు. అలాగే ఈ భూమి మీద ప్రతి ఒక్క మనిషి పట్ల దేవుడు అలాగే ఆలోచిస్తున్నాడే కానీ మీ ఇక్కడ కూర్చొని ఇక్కడ వారు మాత్రమే పిలుపు ఉందని అనుకుంటే మటుకు మీ ద్వారా చేయాలనుకున్న పనిని మీరు ఆటంకపరిచేవారుగా ఉంటాడని పరిశుద్ధాత్మ దేవుడు నాతో చెప్తున్నాడు. యాక్చువల్గా నీకు ఈరోజు మెసేజ్ డిప్రెషన్ గురించి చెప్దాం. అంటే మనం చాలా విషయాలు డిప్రెషన్ అవుదాం అనే విషయాల గురించి ప్రిపేర్ అయ్యాను రాత్రి 1 గంట వరకు. ఆ రాత్రి నాతో మాట్లాడింది, ఆ ఫాస్ట్ గారు మాట్లాడిన మాట నాతో మాట్లాడాడు. మాట్లాడిన తర్వాత దాని గురించి నువ్వు మాట్లాడు, సంఘంలో ప్రతి ఒక్క మనుషులు ఎలా ఆలోచిస్తున్నారంటే నాకు పిలుపు ఉందా లేదా, పిలుపు ఉన్నాలే మాట్లాడాలి ఇక్కడ, పిలుపు ఉన్నాలే సువార్త చేయాలి, పిలుపు ఉన్నాలే ప్రార్థన చేయాలి, అభిషేకించబడిన వాళ్ళే ప్రార్థన చేయాలి, ఇలాంటి ఆలోచనతో చాలామంది ఉన్నారు. వాటి నుంచి వాళ్ళ ఆలోచన నుంచి బయటికి తీసుకురావడానికి ఈరోజు నువ్వు ఈ మాట మాట్లాడని దేవుడు నాతో మాట్లాడు. చూడండి, ఇక్కడ మాట్లాడేవాడు మాత్రమే విలువైన వాళ్ళ, మీరు విలువ లేని వాళ్ళ ఎప్పుడైనా గుర్తించారా? కానీ మీ విలువ ఇక్కడ మాట్లాడేవారు, ఆత్మకార్యాలు చేసేవాళ్ళు, మంచి జ్ఞానంతో ఉపదేశం చేసేవాళ్ళు చూసినప్పుడు మీ విలువను మీరు ఎలా చూసుకుంటారు? చిన్నగా, అంటే మీరు ఎందుకు పనికిరాని వారుగా చూసుకుంటారు. దయచేసి ఆత్మ చేస్తున్న కార్యాల విషయాల్లో కానీ, ప్రసంగం చేస్తున్న గొప్ప ప్రసంగ విషయాల్లో కానీ మీరు మీ విలువను తగ్గించుకోకండి. ఎందుకంటే పరిశుద్ధాత్మ దేవుడు ఒక మాట చెప్తున్నారు కొరింథీయుల రాసిన సంఘానికి, 1 కొరింథీ 7:7. మొదటి కొరింది 7:23-24 చదవండి ఒకసారి. ఏ స్థితిలో పిలువబడినో ఆ స్థితిలో దేవునితో సావాసం చూడండి. మీరు విలువ పెట్టి కొనబడిన వారు కనుక మనుషులకు దాసులు కాకూడి అని చెప్తున్నాడు. ఇక్కడ మీరు అతడు పరిశుద్ధమైన విలువ రక్తాన్ని ఇచ్చి మనందరినీ కొన్నాడు. ఆత్మకార్యాలు చేసేవారు లేదంటే పెద్ద పెద్ద ప్రసంగం చేసే వాళ్ళకి దేవుడు ఒక గొప్ప ఇంకా ఎక్కువ రక్తం ఇచ్చి కొన్నాడు. మిమ్మల్ని అందరినీ తక్కువ రక్తం కొనిచ్చి కొన్నాడా? కాదు. సో అందరికీ సమానమైన తన రక్తాన్ని ఇచ్చి ప్రతి మనిషిని తను విడుదల చేశాడు. ఆ విడుదల మనం ఈ వాక్యం చదివినప్పుడు ఏమనుకోవాలంటే, నేను విలువైన వాడిని, నేను విలువైన దానిని అని మన మనస్సులో ఒక ఆలోచన కలిగి ఉన్నప్పుడు, మన మనస్సులో ప్రతిసారి దాని మాటను తలుచుకున్నప్పుడు, నీ గురించి నువ్వు దేవుని పక్షంగా ఒక మంచి ఆలోచన కలిగి ఉంటావు, దేవుని పక్షమైన ఒక మంచి సమాధానం కలిగి ఉంటావు, దేవుని పక్షమైన ఒక మంచి పనిని చేయడానికి ముందుకు వెళ్ళడానికి నీ మనస్సు ఒప్పింపు చేస్తుంటుందన్నమాట. కానీ మనం ఏం చేస్తామంటే, చెప్తున్న వ్యక్తులను బట్టి, వాళ్ళు చేస్తున్న కార్యాలు బట్టి వాళ్ళ విలువను చూసుకుంటూ నీ విలువను చాలా తక్కువ చేసుకుంటున్నావు. పరిశుద్ధాత్మ దేవుడు అలా మాట్లాడలేదు. ప్రతి ఒక్కరికి ఆ పెద్ద దైవజనుడికి నేను ఏ రక్తం ఇచ్చుకున్నానో, నువ్వు మొన్నగాక మొన్న వచ్చి పాపంతో నిండి వచ్చి ఈరోజు సంఘంలో కూర్చున్న నిన్ను కూడా అదే రక్తం ఇచ్చుకున్నాను అని నీ ఆలోచన కలిగి ఉన్నప్పుడు మాత్రమే క్రీస్తు యొక్క విలువని నా హృదయంలో నేను గుర్తిస్తాను, క్రీస్తుకు సంబంధించిన విషయాల్లో మనం ముందుకు వెళ్తామని పరిశుద్ధాత్మ దేవుడు చెప్తున్నాను అన్నమాట. మనం చేసేటప్పుడు మనం అనుకున్నప్పుడు చూడండి ఇక్కడ 23వ వచనం ఉంది, సహోదరులారా ప్రతి మనుషులు ఏ స్థితిలో పిలవబడ్డాడో ఆ స్థితిలోనే దేవునితో. ఇప్పుడు నువ్వు చేయవలసింది నువ్వు ఏ స్థితి ఉన్నావో, లేకపోతే నీ పాపంలో ఉన్నానా, లేకపోతే ఇంకేమున్నానో అవేం పక్కన పెట్టండి. నీకు తెలిసింది నేను సిన్ చేస్తాను, ప్రతి ఒక్క బలహీనత ఉన్నానని ఆ స్థితిలో నుంచి ఇప్పుడు దేవునితో సహవాసం చేయడం మొదలు పెడుతున్నప్పుడు దేవుడు నీ విలువను పెంచుతాడు, అతని యొక్క రక్తపు విలువ నువ్వు గమనిస్తావన్నమాట. నీ స్థితిని మర్చిపోండి, నీకున్న స్థితిని బట్టి ఇంకొకరి స్థితిని బట్టి నువ్వు ఆలోచించకండి, అవన్నీ మీకు అనవసరమైన విషయాలు. దేవుడు ఈరోజు పిలుస్తున్నాడు నువ్వు ఏ స్థితిలో ఉన్నావో ఆ స్థితి నుంచి దేవునితో సహవాసం చేయడం మొదలుపెట్టు. అప్పుడు దేవుడు ఏం చేస్తాడు, తన విలువైన రక్తంతో నిన్ను కొన్న విషయాన్ని బట్టి తను నీతో సహవాసం చేయడం మొదలు పెడతాడు, నీతో పనిచేయడం మొదలు పెడతాడు అన్నమాట. అందుకు దేవుడు మీతో ప్రత్యేకంగా ఈరోజు నా ప్రియకుమారుడని గాల్లో వచ్చి మాట్లాడు, అనేకులు వచ్చి నిన్ను సేవకులు వచ్చి నీ చేతేసి నీ దేవుడు పిలుస్తున్నాడు అని చెప్పడు. నీవు నీ దేవునితో చేసిన సహవాసం బట్టి, నువ్వు దేవునితో వెళ్తున్న విధానం బట్టి, నేను 11 సంవత్సరాల వరకు నేను వాక్యం చెప్తాను నాకు తెలియదు, ఎందుకంటే నేను ఇలా మాట్లాడాలంటే నాకు చాలా భయం, నేను ఇంటర్వ్యూకి వెళ్తే ప్రభు అలా ఏం మాట్లాడకుండా ఉంటే చాలు నాకు జాబ్ ఇచ్చేయాలనుకునే రకం అన్నమాట. కానీ 11 సంవత్సరాల తర్వాత ఎంత మైక్ ముందు మాట్లాడుతానో నాకు ఎప్పుడు తెలియదు. కానీ ఇలాగే నువ్వు నడుస్తున్నప్పుడు నువ్వు ఏ ప్రదేశంలో ఉంచాలో, ఏ ప్రదేశం దగ్గర నేను మాట్లాడించాలో దేవుడు తెలుసు. అంతేగాని ఇక్కడ మాట్లాడితే మీరు పిలుపు ఉన్నట్టు, మీరున్న దగ్గర మీరు పిలుపు లేనట్టుగా భావించకండి. లాస్ట్ వాక్యం చివరికి వెళ్ళేసరికి మీకు అర్థమవుతుంది. చూడండి ఇప్పుడు దేవుడు మళ్ళీ పిలుచుకున్నాడు అని మీ అందరూ గుర్తించారు కదా, పిలిస్తేనే కదా సంఘంలో వచ్చుకున్నారు, వచ్చి కూర్చున్నారు, పిలిస్తేనే కదా అతని స్వరాన్ని వింటున్నారు, పిలిస్తేనే కదా అతని యొక్క సహవాసం చేస్తున్నారు. సో ఇవన్నీ మీరు గమనించేశారు కాబట్టి మీరు అతను పిలిచినప్పుడు మీలో ఏమైనా గుర్తించారా, నన్ను పిలిచాడు అని గుర్తించుకున్నారా, అంటే నిన్ను నువ్వు గొప్పగా దేవునితో సహవాసం చేయడానికి నన్ను పిలిచాడు కాబట్టి అని నిన్ను నువ్వేమైనా ప్రోత్సహించగలిగే మాటలు ఏమైనా చెప్పుకున్నారా మీ హృదయంలో. నేను చెప్తాను ఒకసారి, ఎఫ్సిల్ రాసిన పత్రిక 2వ అధ్యాయం పదవ వచనం చూడాలి ఒకసారి. కదా ఇప్పుడు దేవుడు ఏం చెప్తున్నాడంటే, మొదట అదే ఎఫ్సిల్ రాసిన 1వ అధ్యాయంలోని నిన్ను జగత్తి పునాది వేయబడక మునిపే, ఇప్పుడు నువ్వు అనుకోవాల్సింది ఏంటంటే నిన్ను దేవునితో ఎక్కువగా ప్రోత్సహించుకొని నువ్వు దేవునితో ఎక్కువగా నడవాలని నిన్ను నువ్వు ప్రోత్సహించుకోవాలంటే మొదట నీ మనసులో రావాల్సిన ఆలోచన ఏంటంటే, ఈ సూర్యుడు చంద్రుడు ఆకాశం భూమి నక్షత్రాలు పుట్టకు మునిపే నన్ను అతడు ఎరిగి ఉన్నాడు అని నువ్వు ఎప్పుడైతే నీ మనసులో ఆలోచన కలిగి ఉంటావో, ఎప్పుడైతే నిన్ను నువ్వు ప్రోత్సహించుకుంటావో, అప్పుడు నువ్వు ఎలా ఆలోచిస్తావో తెలుసండి, నేను క్రీస్తు యొక్క విలువైన బిడ్డను, క్రీస్తు యొక్క విలువైన సొత్తును, క్రీస్తు గురించి నేను ఏమైనా చేయగలగాలి, ఒక చేయలేకపోయినా సామర్థ్యం కలుగు చేసేవాడు అతనే కాబట్టి నేను ముందుకు వెళ్తాను అని నిన్ను నువ్వు ప్రోత్సహించుకొని నువ్వు ముందుకు వెళ్ళగలుగుతావు అనమాట. అంతేగాని మనం చాలాసార్లు మనము క్రైస్తవులుగా సంఘంలో వచ్చి వినే బిడ్డలుగా ఉంటామో కానీ దేవుని యొక్క మాటని యొక్క మాధుర్యాన్ని తీసుకొని దాని యొక్క విలువని నిన్ను నువ్వు మాట ద్వారా పెంచుకోలేకపోతున్నావు. అలా పెంచుకున్నప్పుడు మాత్రమే దేవుడు నీతో సహవాసం చేస్తాడు. చూడండి మనం క్రీస్తునందు సృష్టించబడిన వారే, ఆయన చేసిన పనివారే ఉన్నామని గుర్తించాలి. నిన్ను నువ్వు ప్రోత్సహించుకోవడానికి ఆయన నిన్ను చేతులతో చేశాడని ఆలోచించాలి. అతని యొక్క పనివారమే అంటే అతని యొక్క పనిలో నువ్వు, అతను నిన్ను తయారు చేసిన పని అంటే అతని యొక్క నీ గురించి ఒకటి కోరుకుంటున్నాడు, అది తీర్చడానికి నీ మనసును ఇష్టపడుతూ ఉండాలన్నమాట. ఇంకోటి ఏంటంటే చూడండి, నిన్ను నువ్వు గుర్తించుకోవాలి, నువ్వు జగత్తు పునాది పడక మునిపే నేను ఏర్పాటు పరిచిన దానివా అని అనుకోవాలి. ఎప్పుడైతే అనుకున్న తర్వాత నీకేమనిపించాలి, నేను ఈ లోకం నుంచి ప్రత్యేకించబడిన దాన్ని అని గుర్తించాలి. మీరేం చేయాలంటే ఈ లోకంలో నుంచి, ఈ లోకంలో పాపాలు ఉంటాయి, ఆర్థిక ఇబ్బందులు ఉంటాయి, పరిస్థితులన్నీ నాకు నిందలు ఉంటాయి, అవమానాలు ఉంటాయి, చాలా రకాలుగా ఉంటాయి ఈ లోకం అనేవి, అవే మనకిస్తాయి. కానీ దేవుడు ఇటన్నిటికి ఏమిస్తాడు, ఒక మంచి సమాధానం ఇస్తాడు, అతను మంచి నిరీక్షణ ఇస్తాడు, మంచి విశ్వాసాన్ని ఇస్తాడు, మంచి సహవాసాన్ని ఇస్తాడు కదా. ఇప్పుడు నువ్వు అటువన్నిటిలో నుంచి నువ్వు ఏం చేసావు, ఇప్పుడు నిందలు అవమానాలు అప్పులు అనేక రకాల హింసల నుంచి నువ్వు ఏం చేసావు, ప్రత్యేకించబడిన దానివి అంటే వాటి నుంచి దేవునితో సమాధానం ఉంది, దేవునితో ఆత్మ యొక్క సహవాసం ఉంది, నిరీక్షణ ఉంది, విశ్వాసం ఉంది అని నువ్వు ప్రత్యేకించబడిన దానిగా నువ్వు ఆలోచించాలి. నువ్వు ఆలోచిస్తున్నప్పుడు మాత్రమే దేవుడి కార్యం చేస్తాడు. వాక్యం విన్నంత మాత్రాన విని విడిచిపెట్టేవారంగా ఉంటాం. బైబిల్ చదువుతున్నది మాత్రం ఆ రోజు నేను చదవను లేదా అనుకుంటావు, కానీ నీ హృదయంలో నెమ్మలు వేసుకున్న ప్రతి ఒక్క మాట అది నీ దేవునితో చేసే సహవాసం మాట. ప్రతి సమస్య దగ్గర దేవునితో నువ్వు మాట్లాడుతున్నప్పుడే అది నీతో దేవునితో సహవాసం ఉన్నమాట. అంతేకాని సమస్య వచ్చినప్పుడు కునుకుపోతే అది చేత కాని వారుగా మారిపోతాము, దేవుని దగ్గర నుంచి సమాధానం రాకుండా మారిపోతామాట. కానీ ఆ సమయంలో దేవుని యొక్క మాటను తీసుకొని నేను ప్రత్యేకించబడిన దాన్ని అని అనుకున్నప్పుడు మాత్రమే నువ్వు ముందుకు వెళ్తావు. చూడండి ఒకసారి మొదటి పేతురు 2వ అధ్యాయము తొమ్మిదో వచనం.
అయితే మీరు చీకటిలో నుండి ఆశ్చర్యకరమైన తన వెలుగులోనికి మిమ్మల్ని పిలిచిన వాని గుణాశయములను ప్రచురము చేయి నిమిత్తము ఏర్పరచబడిన వంశమును రాజులైన యాజక సమూహమును పరిశుద్ధ జనమును దేవుని సొత్తైన ప్రజలై ఉన్నారు.
చెప్పండి, ఇప్పుడు లాస్ట్కి వచ్చేసరికి మీరు ఎవరై అన్నారట? దేవుని సొత్తై ఉన్నారు. ఇప్పుడు చెప్పండి, మనం ప్రతి సమస్యకి ప్రతి రకమైన ఈ లోకంలో మనల్ని టార్చర్ చేస్తున్న ప్రతి ఆలోచనకి వాటికి మనం ఎడిటే దానికి శత్రుగా ఉన్నామా? దేవుడు మన గురించి జగత్తు పునాది వేయబడకునిపై మనల్ని ఏర్పాటు చేసుకున్న విషయాన్ని ఈరోజు మనం రాశాడు. ఏం రాశాడు ఇక్కడ చూడండి, గుణ అతిశయాల్ని ప్రచురు చేయడానికి. అంటే అతడు ఈరోజు వచ్చి భూమి మీద మరొకసారి క్రీస్తు భూమి మీదకి వచ్చి తన గుణాలని ప్రచురం చేయలేడు. మన ద్వారా అతడు మనలో నుంచి మన యొక్క అతని యొక్క గుణాలని, అతని యొక్క ఆశయాల్ని, అతని యొక్క లక్షణాలని మనలో నుంచి అనేక అన్యజనులకు తెలియజేయడానికి దేవుడు మొదట నిన్ను ఏర్పాటు చేసుకున్నాడు అని నువ్వు అనుకున్నప్పుడు మాత్రమే. నేను ప్రతిసారి ఎందుకంటే అది నొక్కు చెప్తున్నాను, నువ్వు అనుకోకపోతే, నువ్వు ఆలోచన చేయకపోతే పరిశుద్ధాత్మ దేవుడు పనిచేయడు. మనం అనుకున్నంత మాత్రమే దాన్ని విడిచిపెట్టేవారంగా ఉండకూడదు. ప్రతిసారి ఆ సమయంలో నేను చేయలేనా ప్రభు, నేను చేయలేకపోతున్నానని బలహీన మనస్సాక్షితో దేవునితో ప్రత్యాత్తపడుతూ ప్రతిసారి ఆ మాట చెప్పుకున్నప్పుడు ఏదో ఒక రోజు మనం చేయగలుగుతాం. అది మనం ప్రాక్టీస్ చేస్తూ ఉండాలన్నమాట. అంతేగాని పెద్ద పెద్ద నాయకులు చేసి ప్రయాణం చేస్తూ నువ్వు మారిపోతావు అంటే అది అబద్ధం. ఎందుకంటే నీ హృదయంతో దేవుడు స్పందించిన విధానం ద్వారా, నువ్వు స్పందించే విధానం ద్వారా దేవుడు పనిచేస్తాడు. నువ్వు చేయిస్తేనే అతను నడిపిస్తాడు, కానీ అతను బలవంతంగా లాక్కెళ్ళడానికి ఇష్టపడే మన హృదయంలో నుంచి అతనికి చేయవడానికి మనం ఇష్టపడితే కంపల్సరిగా అతని యొక్క గుణ అతిశయాలు మనము ప్రకటించే వారంగా. చూడండి ఇక్కడ ఏముందంటే, ఏర్పాటు పడిచిన వంశము. ఈరోజు పలానా మా వంశం ఏంటో తెలుసా అని కొంతమంది చెప్తారు. మా చౌదరీస్ అంటే మీ రెడ్డిస్ అంటాం ఏదో చెప్పుకుంటారు. ఈరోజు మన వంశాలు అయితే లేవు, కానీ మనం దేవుని యొక్క వంశానికి చెందిన వారంగి. అంటే ఒక్కొక్క మాటని అంటే మన రుజుల్లో అంత బలంగా తీసుకోవాలి. ఈరోజు మీ రెడ్డిస్ అంటాం. రెడ్డిస్ అంటే ఏంటి? ఆ మాట మీ రెడ్డిస్ అనేసరికి ఒక గర్వము. అలాగే నేను దేవుని యొక్క వంశానికి చెందిన వాడిని అని ఒక గర్వంగా నా హృదయంలో నేను చెప్పుకున్నప్పుడు మాత్రమే నేను నా దేవునితో మన దేవునితో మనము పంచగలుగుతామని గమనించండి. రాజులైన యాజకము పరిశుద్ధుల జనమును దేవుని సొత్తైన ప్రజలే ఉన్నామని నువ్వు ఎప్పుడైతే గమనిస్తావో ఆ ప్రత్యేకత అనేది నీ హృదయంలో ఏర్పడుతుంది. ఆ ప్రత్యేకతను ఏర్పడడానికి ఇలాంటి మాటలు నువ్వు హృదయం తీసుకున్నప్పుడు నీకు ఎలాంటి కష్ట నష్టాలు ఇబ్బందికరమైన పరిస్థితులు ఉన్నా సరే నువ్వు గుర్తిస్తావు, ప్రభా నీ వంశానికి చెందిన వాడిని, నీ పనిని చేయడానికి నన్ను ఈ పరిస్థితులు కూడా తీసుకెళ్తున్నావు, దీన్ని చేయడానికి నన్ను మొదటి నా ముందుండి నువ్వు నడిపిస్తున్నావు, నా సమస్య ఉన్నా సరే నన్ను ముందుకు నడుస్తున్నానంటే అది నీ కృప ద్వారా అనేసి నీ హృదయానికి ఒక బలమైన ఒక మంచి బలమైన నిర్ణయాన్ని దేవుడు నీ హృదయానికి పెడతాడన్నమాట. ఇంకోటి, ప్రతి ఒక్కరము ఒకరు ఏర్పాటు చేసుకున్నారంటే, ఒకరు పిలిచాడు అంటే అతడు ఏమే అనుకున్నాడో ఆ పనిని చేయడానికే. మొదట ఏం చెప్పాను, మీరు వద్దు అనుకోవాల్సింది, జగత్తి పునాది వేయబడబనుకే నేను ఏర్పాటు పరిచిన దానివని గర్వంగా చెప్పుకోవాలి. ఇంకోటి ఏంటంటే, నేను ప్రత్యేకించబడిన దాన్ని. ఏ పరిస్థితి ఉన్నా సరే నేను ప్రత్యేకించబడిందా, కష్టం ఉందా దాన్ని ప్రత్యేకించబడిన, సమాధానం లేదా దాన్ని ప్రత్యేకించబడిన వాడిని, నష్టం ఉందా దాన్ని ప్రత్యేకించబడిన వాడిని. సో మనం అనుకున్నప్పుడు పరిస్థితులు ఏవో నాకు జరగట్లేదా, దాన్ని ప్రత్యేకించబడిన వాడిని నేను. అంతేగాని దాని గురించి నేను ఆలోచించి దాంట్లో నేను ఉండవలసిన అవసరం లేదని గుర్తించాలి. ఇంకోటి, ఆయన సంకల్పాన్ని మనం నెరవేర్చిన వారంగా ఈ భూమి మీద నిన్ను పిలుచుకున్నాడు. ఈరోజు పిలుచుకున్నాడంటే పేరు పిల్లి పిలుచుకున్నాడంటే నా గురించి నేను గొప్పగా చెప్పుకొని నా గురించి ప్రసంగాలు చేసి అనేక జనాలను కూర్చోబెట్టడం కాదు, కానీ ఆయన పిలుపుకి తగ్గట్టుగా ప్రతి ఒక్క మనిషిని లోబడి, అందుకే సర్వలోకానికి వెళ్ళి సువార్త ప్రకటించి అనేకుల్ని శిష్యులుగా చేయమన్నాడే, కానీ విశ్వాసులుగా చేయమని దేవుడైతే చెప్పలేదు. ప్రతి ఒక్కరమే చేయాలి. మీకు ఆ లాస్ట్కి రావచ్చు, మేము ఏం పని చేయాలని దానికి లాస్ట్లో మీకు చెప్తాను విషయాలని. చూడండి 2 తిమోతి చూడండి ఒకసారి, 2 తిమోతి 1వ అధ్యాయము 8-9 వచ్చారు. చూడండి, ఇక్కడ పౌలు తిమోతికి రాసినప్పుడు క్షత్రియు ప్రేమయు ఇంద్ర మనం కాబట్టి నీవు మన ప్రభువైన విషయంలో సాక్ష్యం గురించి అయినా ఆయన ఖైదీనని నన్ను గురించి సిగ్గుపడకయో దేవుని శక్తిని బట్టి సువార్త నిమిత్తం శ్రమ అనుభవంలోనికి పాలివాడే ఉన్నానని చెప్తున్నాడు. చూడండి, చాలామందికి ఒక అనుభవం ఉంటుంది, మేము వచ్చి వినేవారంగా ఉన్నాం కదా, సువార్త ప్రకటించాలి ఇంటింటికి వెళ్ళి అని అనుకుంటారు. ఒక విషయం చెప్తాను మీ అందరికీ అర్థం అవడానికి, ఒక ఇద్దరు స్త్రీల గురించి చెప్తాను. ఇద్దరు స్త్రీలు చర్చికి వెళ్తారు, చక్కగా ఉపన్యాసాలు వింటారు, దేవుని యొక్క పనిలో చక్కగా ప్రతి ఒక్క మాటని తీసుకుంటారు. ఒక స్త్రీ ఏం చేస్తుందంటే తన భర్తకు లోబడదు, ఇంట్లో సాక్ష్యం సరిగా కాపాడుకోదు, ప్రతి విషయాల్లో ఆమె గురించి చెడ్డగా ఊరు జనం అందరూ చెడ్డగా మాట్లాడేవారు ఉన్నారు, కానీ ఆమె ఇంటింటికి వెళ్ళి సువార్త చేస్తుంది. కానీ ఇంకో ఆమె ఉంది, ఆమె ఏ ఇంటికి వెళ్ళదు, సువార్త చేయదు, కానీ తన తన ఇంటి వారిని కట్టుకుంటుంది, తన యొక్క క్రియలు తన ప్రవర్తన మార్చుకుంటుంది, ప్రతి దారి వాక్యం ద్వారా తన యొక్క ఆలోచన మార్చుకుంటూ దేవునితో కరెక్ట్గా ఉంటుంది. ఈమె గురించి ఊరు జనం అందరం మటుకు ఈమె నిజమైన క్రైస్తవురాలు అంటున్నారు. నిజమైన క్రైస్తవురాలకి శ్రమలు ఉన్నాయి, వాక్యం వెంబడేస్తుంది, అనేక శ్రమలు పాలవుతున్నాయి, అనేక నిందలు ఉన్నాయి, అవమానాలు ఉన్నాయి. అసలైన క్రైస్తవురాలు ఆమెను చచ్చుకెళ్తుంది, ఆమెకి ఎలాంటి నష్టం లేదు, కష్టం లేదు, కానీ హ్యాపీగా వెళ్ళి సువార్త చేస్తుంది. ఇప్పుడు ఏది సువార్త అంటారు? సువార్త అంటే ఒక మంచి వార్తని నీ ద్వారా ఇతరులు తెలుసుకోవడం. అది నీ క్రియ ద్వారా అవ్వచ్చు, నీ మాట ద్వారా అవ్వచ్చు, నా ప్రవర్తన ద్వారా అవ్వచ్చు, నా ఆలోచన ద్వారా అవ్వచ్చు, ఏదైనా అవ్వచ్చు. సువార్త అనేది నేను ఇతరులకి వెళ్ళి చెప్పేదానికన్నా నా ప్రవర్తన ద్వారా ఇతరులు ఆకర్షించబడితే చాలు, నా ఆలోచన అంతా దేవునికి ఇష్టంగా ఉంటే చాలు అని నువ్వు అనుకున్నప్పుడు ఆటోమేటిక్గా నువ్వు కొన్ని దినాలు అయిన తర్వాత, నేను 10 సంవత్సరాల తర్వాత ఇక్కడ ఎలాగైతే నిలబడిన మాట్లాడుతున్నా అలాగే కొన్ని సంవత్సరాలు అయిన తర్వాత నువ్వు సువార్త చెప్పకుండా మానవు. మన ప్రవర్తన మన విషయాలు మార్చుకోకుండా సువార్త చెప్తానంటే అది అబద్ధం. చూడండి ఇక్కడ ఏమంటున్నాడు, సువార్త విషయంలో దేవుని శక్తిని బట్టి సువార్త నిమిత్తము శ్రమ అనుభవాలు పాలే ఉన్నా పాలువాడినే ఉన్నాను అంటున్నాడు. అంటే ప్రతిసారి నీకు సువార్త నిమిత్తం అంటే నీకు కష్టాలు వస్తాయి, నష్టాలు వస్తాయి, ఇబ్బందులు వస్తాయి, ప్రతి పరిస్థితి నీ కృంగుదల వస్తుంది. కానీ బయట వాళ్ళు అయినా నువ్వు ఎలాగొంటున్నావు అమ్మా అంటే నీకు ఒక అనుభవం వచ్చింది, ఏంటి నీకు అనేక కష్టాలు వచ్చాయి, శ్రమ అనుభవంలోకి వెళ్ళిపోయావు, కానీ బయట వాళ్ళు నీ గురించి యేసుక్రీస్తు గురించి ఏం చెప్తున్నారు, నువ్వు సరిగ్గా బలిగా ఉన్నావమ్మా, అసలు ఎన్ని కష్టాలు ఉన్నాయి, నువ్వు ఎలా నించోగలుగుతున్నావు, ఎలా ఉండగలుగుతున్నావు, అసలు మాకు ఇలాంటి చిన్న కష్టం వస్తేనే మేము తట్టుకోలేకపోతున్నావు అని వాళ్ళు మాట్లాడుకుంటున్నారా? మాట్లాడుకునేటట్లుగా నీ విశ్వాస భక్తి ఉంటే అది శ్రమ అనుభవంలోకి వెళ్తే నీ సువార్త ఇతరులు తెలుసుకుంటారు. అంతేగా నువ్వు సంతోషంగా ఉంటే, అతడే చెప్పాను కదా ఆ స్త్రీ చాలా సంతోషంగా ఉంది కానీ సువార్త చేస్తుంది. ఈ స్త్రీ అన్ని కష్టాల్లో ఉంది కానీ ఈమె కష్టము ద్వారా తన యొక్క దేవుని యొక్క ప్రవర్తనని గుణ అతిశయాల్ని ప్రచురం చేస్తుంది అన్నమాట. ఈ విధంగా సువార్త వెళ్తుందా లేదా అంటే మనం ఆలోచించవలసింది ఏంటంటే, దేవుని యొక్క పని చేయడం అంటే బైబిల్ పట్టుకొని ఇంటింటికి వెళ్ళి సువార్త చెప్పడం కాదు, వెళ్ళి ప్రసంగాలు చేయడం అంతకన్నా కాదు. నేను నా ప్రవర్తన అంతటితో దేవుని మయంపరిస్తే ఆటోమేటిక్గా మన చుట్టూ వారందరూ కూడా దేవుని మయంపరిచేవారుగా మారుతారు. నీ దగ్గరకు వచ్చి సమాధానం పొందుకోవడానికి, నీ దగ్గరకు వచ్చి మాట తీసుకోవడానికి అనేకులు ఇష్టపడే వారంగా నిన్ను దేవుడు ఉంచాలని ఇష్టపడుతున్నా అన్నమాట. ఏం చెప్పానండి, నిజంగా దేవుని యొక్క పిలుపులను నువ్వంటే నువ్వు ఈ మూడు విషయాలు గ్రహిస్తావు. ఒకటేంటి, జగత్తి పునాది వేయబడకునిపై నేను ఏర్పాటు పడిచిన దాన్ని అనుకుంటావు. నేను ప్రత్యేకించబడిన దాన్ని, తన సంకల్పానికి తన యొక్క గుణాతిశయాలు నేను ప్రచురం చేయడానికి నన్ను ఏర్పాటు చేసుకున్నాడే, కానీ నా గురించి నేను బ్రతకవలసిన అవసరం ఏది లేదు అని గమనిస్తామాట. రెండో విషయం చెప్తానండి, అసలు ఎందుకు పిలుచుకున్నాడు అని గుర్తుంది మీకు? ఈరోజు మన అందరం సంఘంలో కూర్చున్నాం, నేను ఆలోచించాను అనమాట. ఆ పాస్టర్ గారు అన్న మాటకి నేను ఈ మెసేజ్ అంతా రాశాను అనమాట. నేను దేవుడు పిలుచుకున్నాడు అని అడిగే మాటకి నేను ఈ ప్రసంగం రాసుకున్నాను. అంటే ఎందుకు పిలుచుకున్నాడు అంటారు? ఏం ఒకళ్ళతో ఆ రోజు ఒకళ్ళని ఏర్పాటు చేసుకుని చేసుకుంటూ వెళ్ళిపోద్ది కదా. ఈరోజు ఎంతమంది సంఘంలో కూర్చొని ప్రతి ఒక్కరు క్రియలు ప్రవర్తనలు అన్ని దేవుడి యొక్క మాటను స్వరాన్ని పంపిస్తూ ప్రతి ఒక్కరు ఇది అంతరంగాలు ప్రతి విషయాన్ని మారుస్తూ అతని యొక్క సమరూపంలో మార్చవలసిన అవసరం ఏమంటారు? ఎందుకు పిలుచుకున్నాడు? నేను 4 విషయాలు రాశాను, ఆ 4 విషయాలు ఒకసారి చెప్తాను. మొదట మనం పరిశుద్ధులము నీతిమంతులము గొప్పవారు అని దేవుడు ఏర్పాటు చేసుకోలేదు. మొదట మనం అనుకోవాల్సింది విషయం అది. నిన్ను నువ్వు ఎప్పుడైతే అంత దీన స్థితిలో ఆలోచిస్తావో అప్పుడు దేవుని యొక్క ప్రేమను నువ్వు గుర్తిస్తావు. కానీ నేను రక్షించబడ్డాను కదా అని నువ్వు అనుకుంటా మటుకు ఇతరుల యొక్క రక్షణ గురించి మనం ఒక భారం కలిగి ఉంటాం. మొదట నేను మొదట ఒక విషయం చెప్తాను చూడు, నేను నా వారు చీకట్లో ఉన్నారు కాబట్టి నన్ను రక్షించుకున్నాడు. చెప్పండి ఇప్పుడు ఎందుకు రక్షించుకున్నాడు? ఒక్కసారి గట్టిగా ఆలోచి చెప్పండి. నేను ఈ మాట విన్నప్పుడు అసలు నన్ను ఏ అన్నిడిగా అంటే నాకేం నష్టం అండి, చక్కగా ఉద్యోగం చేసుకుంటాను, కాళ్ళు కొనుక్కుంటాను, మ్యారేజ్ అయిపోతే పిల్లలకంటే చక్కగా హ్యాపీగా ఫీల్ హ్యాపీ జీవితం జీవిస్తాను. ఈరోజు నువ్వు నన్ను ఎందుకు ఏర్పాటు చేసుకున్నావు అన్నప్పుడు, నిన్నును నీ ఇంటి వారు చీకట్లో ఉన్నారు కాబట్టి నిన్ను రక్షించుకోడు. ఇప్పుడు చెప్పండి, ఈ మాట మీ హృదయానికి ఏమనిపిస్తుంది? కారు కొనుక్కోవాలనిపిస్తుందా? మంచి ఉద్యోగాలు చేయాలనిపిస్తుందా? మంచి ధనాన్ని సంపాదించుకోవాలనుకుంటున్నా? కాదు. అంటే దేవుడు తన యొక్క పిలుపు ఒక ఉద్దేశం ఏంటంటే, నీవు చీకట్లో ఉన్నావు, నువ్వు గమనించట్లేదు, నీ ఇంటి వారు కూడా చీకట్లో ఉన్నారు, వారందరినీ తన నిత్యమైన వెలుగులోకి రక్షించడానికే నిన్ను పిలుచుకున్నాడు. అంతేగాని పిలుపు అంటే ఇక్కడ నుంచి ప్రసంగం చేసే వాళ్ళకి పిలుపు ఉంది, ప్రార్థనలు చేసి చేయలేస్తే స్వస్థ పడిపోయే వాళ్ళకే పిలుపు ఉంది అనుకుంటే అది అబద్ధము. నువ్వు ఆలోచించే విధానమే తప్పు. దేవుడు నిన్ను మాట్లాడేవారుగా, నీ ప్రార్థన ద్వారా అనేక అద్భుతాలు చేయవారుగా, నీ ప్రార్థన ద్వారా అనేక స్వస్థలు పొందేవారుగా, నీ మాట ద్వారా అనేకలు సమాధానం పొందేవారుగా నిన్ను ఉంచాలనుకుంటున్నా నీ ప్రదేశంలో. కానీ నీ ఆలోచన విధానము ఎక్కడ ఆగిపోయిందో ఒకసారి గమనించు. ఏ స్థితిలో ఆగిపోయిందో, ఎక్కడితో ఆగిపోయేవారు గమనిస్తే అప్పుడు ఒక మెట్టు నువ్వు ముందుకు వెళ్ళగలుగుతావు. కొలీసులు రాసిన పత్రిక 1:13 ఎవరికి వారసులుగా చేశారు? కుమారుని యొక్క రాజ్య నివాసినిగా. అంటే నీ అంధకారమైన ప్రతి ఒక్క ఆలోచన నుంచి బయటికి తీసుకొచ్చి ఎందుకు పిలుచుకున్నాడు అంటున్నారు? పిలుపు అంటే ఏంటన్నాను? నిన్ను చీకట్లో నుంచి అతని యొక్క నిత్యమైన వెలుగులోకి నడిపించడానికి పిలుచుకున్నాడు. అతను వంశముగా, అంటే అతని యొక్క కుమారుడిగా, అతని యొక్క సహోదర, దేవుని యొక్క సహోదరు, అంటే యేసుక్రీస్తు యొక్క సహోదరుడిగా తండ్రి ఊహించాడు కాబట్టి మనల్ని పిలుచుకున్నాడు అన్నమాట. అంతేగాని మనం గొప్పవారమని పరిశుద్ధమని కాదు, నీ ద్వారా నీ కుటుంబాన్ని రక్షించాలని ఒక ప్రణాళిక వేశాడు కాబట్టి ఈరోజు మనం సంఘంలో కూర్చున్నాము. నాకు తెలియని నా కుటుంబంలో చాలా జనం ఉన్నారు కాబట్టి నన్ను క్రీస్తుని అంగీకరించే వ్యక్తిగా, క్రీస్తుని తెలుసుకునే వ్యక్తిగా, అతని మాటలు విని నా హృదయంలోని మార్పు తెచ్చుకుంటూ క్రీస్తు యొక్క జీవితాన్ని ఇతరులు చూపించడానికి నన్ను సంఘంలో కూర్చోబెట్టాడు. కానీ నేను పరిశుద్ధనని, నీతిమంతుని, పూర్వజన్మల యొక్క పుణ్యాలు చేశానని నన్ను అతను రక్షించుకోలేదు. ఈరోజు నువ్వు గమనించవలసింది ఏంటంటే, నిన్ను చీకట్లో నుంచి, నా ఇంటి వారిని చీకట్లో నుంచి రప్పించడానికి పిలిచాడు అని నువ్వు అనుకున్నప్పుడు నీ క్రియ, నీ ప్రవర్తనలన్నీ మారుతాయి. ఇంకోటి ఏంటంటే, ప్రజలందరూ ఆత్మీయ ఆహారంతో కావాలని ఆకలితో ఉన్నారని గమనించాడు. అదేంటో మేము చెప్తాను చూడు. ఒక అన్నిటికి బాగా కష్టాలు వచ్చాయనుకోండి, వాడు ఏం ఆలోచిస్తాడు? తట్టుకోలేని కష్టాలు వచ్చాయి, వాడు ఏం చేస్తాడు? చచ్చిపోవాలని ఆలోచిస్తాడు, అవునా కదా? ఒక క్రిస్టియన్ తట్టుకోలేని శ్రమ వచ్చింది అనుకోండి, ఎందుకు చచ్చిపోవట్లేదు? దేవుని మాట బ్రతికిస్తుంది. చూసారా, ఆత్మ సంబంధమైన ఒక ప్రతి ఆహారం మనకు అందుతుంది. ఆత్మ సంబంధమైన ప్రతి ఆహారం వాళ్ళు అందక వాళ్ళు ఏం చేస్తున్నారు? వాళ్ళ జీవితాలు నష్టపరుచుకుంటున్నారు. మన జీవితాల్ని దేవునితో నిరీక్షణ కలిగి, సంబంధం కలిగి మనం ముందుకు వెళ్తున్నాం అన్నమాట. ఈరోజు అనేక జనము ఆత్మ, అదే వాళ్ళకి లోకంలో ఉన్న ప్రతి ఒక్క సమస్య, శోధనలు బట్టి వారి జీవితాలు నష్టపరుచుకుంటే దేవుడు ఏం చేశాడంటే, ఆత్మ సంబంధించిన ప్రతి ఒక్క మాట మనకు పంపించి, మన బలపరిచి, సంఘంలో కూర్చోబెట్టి మనకు ధైర్యం కలిగిస్తున్నాడంటే, నీవు అనేక మంది కూడా అలా ఉంటారు కాబట్టి ఆ అనేక మందికి కూడా మనము అలా ఆ విధంగా చెప్పేవారంగా ఉండడానికి నిన్ను ఇక్కడికి పిలుచుకున్నాడు. మీకు అర్థమైందండి? నన్ను ఎందుకు పిలుచుకున్నాడంటే, నేను పెద్ద ప్రసంగాలు చేసి అమెరికా వెళ్ళి, లండన్ వెళ్ళి ప్రసంగాలు చేయడానికి అయితే కాదు, నన్ను ఎందుకు పిలుచుకున్నాడంటే, అతని యొక్క క్రియలను, అతని యొక్క గుణాతిశయాలు నేను ప్రచురువు చేస్తూ, అనేకలు క్రీస్తు దగ్గరికి రాబడుతూ, నా శ్రమ అనుభవాల ద్వారా నేను క్రీస్తు ఉన్న సావాసాన్ని వాళ్ళకి చూపిస్తూ, ఎలాంటి లోకంలో ఏది నువ్వు పొందుకోపోయినా దేవునితో ఉన్న ఆనందాన్ని, సంతోషాన్ని ప్రతి ఒక్క జనానికి నేను చూపిస్తూ నేను వెళ్ళడానికి నన్ను పిలుచుకున్నాడే. కానీ నన్ను గొప్పగా ఉంచుతానని, రాజులుగా ఉంచుతానని దేవుడేం చెప్పలేదు. ఈరోజు యేసుక్రీస్తు సువార్త ప్రకటించడానికి ఎందుకని నడిచెళ్ళాడు? ఏం ఆ రోజు మంచి గుర్రాలు అది సెట్ చేసుకోవచ్చు కదా. ఈరోజు పాస్టర్స్కి అవన్నీ కావాలి. అతను పడుకోవడానికి అయితే ఏమీ లేదు, మనం పడుకోవడానికి అయితే దేవుడా నాకు ఏంటి బెడ్ లేదు, ఒక బెడ్ అని ప్రార్థన చేస్తాం. అంటే దేవుని యొక్క శ్రమ అనుభవం ఎలాగైతుందో, యేసుక్రీస్తు యొక్క ప్రభు యొక్క శ్రమ అనుభవం ఎలాగుందో, ప్రతి ఒక్కరూ కూడా మనం ఆ విధంగా దేవుడు ఇస్తాడు. అలా అలా ఇచ్చిన దాన్ని తీసుకోవడం తప్పు కాదు, కానీ అడిగి తీసుకోవడం మటుకు పాపం మాట. ప్రభు నేను నడవలేకపోతున్నా కారు అంటే అది పాపం అవుద్ది. నువ్వు నడవలేవని దేవుడు గమనించాడు కాదు, కారు పంపిస్తాడు, అది అదేమంటారు అప్పుడు ఆశీర్వాదం అంటారన్నమాట. కానీ ప్రతి విషయాన్ని కూడా దేవుని దగ్గర నుంచి మనము నీ అవసరతలు ఏం కావాలో ప్రతిదీ దేవుడికి తెలుసు కాబట్టి అందుకు నిన్ను పిలుచుకున్నాడని గమనించండి. ఇంకోటి ఎందుకు పిలుచుకున్నాడంటే, ఈ లోకంలో యేసుక్రీస్తు గురించి ఎవరికి తెలియదు, తెలుసు అంటారా? ఈ లోకంలో ఎవరికి తెలియదు, మీకు మనకి తెలుసు. అంటే తెలిసిన జ్ఞానాన్ని, దేవుడు అని తెలిసిన జ్ఞానాన్ని తెలియని వ్యక్తులకి మనల్ని తెలియజేయడానికి మనల్ని పిలుచుకున్నాడని గమనించాలి. ఒకసారి చూడండి, ఎఫ్సిఎల్ రాసిన పత్రిక 3:11 ఒకసారి లాస్ట్ వచనం ఒకసారి చదవమ్మా. పరిశుద్ధులందరిలో నీవు పరిశుద్ధంగా ఉంటే నీకు కృపిస్తాడంటే అది అబద్ధం. ఇక్కడ అపోస్తలు అని పోవలేమంటున్నాడంటే, నేను పరిశుద్ధులు అందరిలో చాలా చిన్నవాడిని, అంటే అసలు వాళ్ళతో పోల్చుకోవడానికి కూడా ఏమీ లేనివాడిని, కానీ దేవుడు కృపించాడా లేదా? ఈరోజు దేవుని యొక్క కృప పొందుకోవాలంటే నువ్వు చేస్తే నేను సరిగా బతి చేస్తున్నానా, నేను సరిగా ప్రార్థన చేస్తున్నానా, సరిగా ఉపవాసం ఉంటున్నానా, సరిగా సంఘానికి వెళ్తున్నానా, సరిగా చేస్తున్నానా, ఇవన్నీ పక్కన పెట్టండి. నువ్వు ఆలోచించవలసింది నేను నా దేవునితో సరిగా ఉన్నానా లేదో ఆలోచించు, నీ కృప ఆటోమేటిక్గా వచ్చేస్తుంది. కానీ నువ్వు ఎన్నో ఆలోచించుకుంటూ నేను సరిగా లేనని ఒప్పుకుంటావు. మనం చాలాసార్లు మనం చేయలేని విషయాలు మాట్లాడతాం, కానీ చేయలేని విషయాలు దేవునితో ఒప్పుకోం. మాట్లాడతాం నేను ఇలా చేయట్లేదు అలా చేయట్లేదు, కానీ ఒప్పుకుంటావా? ఒప్పుకుంటే గ్రేస్ దేవుడు అన్నాడు, కృప ఇచ్చేస్తాను అన్నాడు. అంటే ఆ కృపను పొందుకోవడానికి చూడండి ఆ పై వచనాలు ఏమన్నాయి మాకు సరి శోధింపచగ. ఎట్టిదో ఇది ఎవరికి చెప్తున్నాడు? పౌలు ఎఫ్సిల్ రాసిన సంఘానికి చెప్తున్నాడు. ఇప్పుడు దేవుడు కూడా నీతో కూడా అదే చెప్తున్నాడు. ఇప్పుడు పౌలు మన ఎఫ్సి సంఘం అనుకోండి, ఇప్పుడు రాశాడు, ఇప్పుడు ఇదే చెప్తున్నాడు, నేను ఎలాగున్నానో ఇలాగే అన్ని జనులకు దేవుని యొక్క సువార్త ప్రకటించడానికి అచ్చల్పుడైన పరిశుద్ధులు అందరిలో తక్కువ అయినా సరే అతని కృప ద్వారా నేను చెప్పగలుగుతున్నాను. ఈరోజు నువ్వు చెప్పడానికి నేను సరిగా చెప్పగలనా, సరిగా మాట్లాడగలనా, సరిగా ప్రార్థన చేయగలనని పక్కన పెట్టండి. నేను దేవుని యొక్క పనిని, నేను దేవుని యొక్క ఆలోచనని సరిగా ఇతరులు నేను ప్రకటించగలనా, దేవుని యొక్క ఉద్దేశాన్ని నా ప్రవర్తనలో ఇతరులకు చూపించగలను ఆలోచిస్తే, నీ ఆలోచనల్ని పక్కన పెట్టేసి దేవుని ఆలోచనలకు వెళ్తే దేవుడు కంపల్సరిగా నిన్ను ముందుకు తీసుకెళ్తానని దేవుడు చెప్తున్నాడు. మొదట నేను ఏం చెప్పానండి, ఎందుకు మనం దేవుణ్ణి ఎందుకు పిలుచుకున్నాడంటే, నువ్వు చీకట్లో ఉన్నావు కాబట్టి, చీకట్లో ఉన్నారు కాబట్టి నిన్ను పిలుచుకున్నాడు. రెండో విషయం ఏంటి, ఆత్మీయ ఆహారం గురించి వేగులు పడుతున్నారు కాబట్టి అందుకు నిన్ను పిలుచుకున్నాడు. ఇంకోటి ఏంటి, తన జ్ఞానాన్ని ఇతరులకి రుజువుపరచడానికి తెలియపరచాడు. ఇంకోటి ఎందుకు ఏర్పాటు చేసుకున్నాడంటే, నిన్ను త్వరగా ఏర్పాటు చేసుకుంటే, ఎందుకు జగత్తు పునాది వేయబడక మునిపోయి నిన్ను ఏర్పాటు చేసుకున్నాడు కాబట్టి, నిన్ను ఏర్పాటు చేసుకోవడం వల్ల నువ్వు నరకానికి పోకుండా పరలోకానికి వెళ్ళడానికి నిన్ను ఏర్పాటు చేసుకున్నాడు. అందుకే కాలము కొంచెంగా ఉంది కాబట్టి నిన్ను ఏర్పాటు చేసుకున్నాడు. ఇప్పుడు చెప్పండి, నిన్ను ఎందుకు పిలుచుకున్నాడు? ఒకవేళ నిన్ను పిలుచుకోకపోతే కాలం వచ్చేసింది అప్పుడేమవుద్ది? అంటే నిన్ను ఎందుకు పిలుచుకున్నాడంటే, నా సహోదరి నా సహోదరుడా, నా ప్రియమైన కుమారి కుమార్తె, కాలము చాలా కొంచెంగా ఉంది, అందుకు నిన్ను ఏర్పాటు చేసుకున్నాను. ఆ ఏర్పాట్లో నువ్వు ఎలాగైతే వచ్చావో నీవును నీ ఇంటి వారు కూడా రావాలనే ఉద్దేశాన్ని బట్టి నిన్ను ఏర్పాటు చేసుకున్నాను అంటే, అంటే కాలము కొంచెంగా ఉంది కాబట్టి. చూడండి జాన్ మొదటి యోహాన్ సువార్త 9:4 క్లియర్గా చెప్పాడు. ఏం చెప్పాడు? పగలున్నంత వరకే నన్ను పంపిన వారి క్రియలు మనం చేయుచుండవలను రాత్రి వచ్చుచున్నది. ఎప్పుడు వస్తాడో దేవుడు తెలియదు, కాలము దేవుడి ముందే చెప్పాను. నిన్ను ఎందుకు పిలుచుకున్నానంటే కొంచెం సమయం ఉంది, ఆ సమయంలో రాత్రి వస్తుంది. ఆ రాత్రి నువ్వు చేసినా సరే ఇతరులకు కనబడదు. దేవుని యొక్క వెలుగు అనే ప్రదేశంలో నువ్వు ఉన్నావు కాబట్టి ఆ వెలుగు సంబంధించిన ప్రతి ఒక్క క్రియలు అనేక చీకట్లు ఉన్న వారికి నువ్వు తేటపరిస్తే వారందరూ కూడా దేవుని యొక్క పద్ధతిలోకి వస్తారు, దేవుని ఆలోచనలోకి వస్తారు. రాత్రి వస్తే నువ్వు చేయడానికి ఇంకేముండదు. దేవుడు ఈరోజు నిన్ను ఎందుకు పిలుచుకున్నాడంటే పగలుంది, ఈరోజు నిన్ను ఎందుకు పిలుచుకున్నానంటే అతని యొక్క వెలుగులు మీరు ఉన్నారు కాబట్టి ఆ వెలుగులు ఉన్న ప్రతి ఒక్క గుణాశయాలు ఇతరులకు మీరు తెలియజేయడం వల్ల వారందరూ దేవుని యొక్క వెలుగులోకి వస్తారనేసి మిమ్మల్ని ఏర్పాటు చేసుకున్నాను. జగత్తు పునాది వేయబడబం మిమ్మల్ని ఏర్పాటు చేసుకున్నాడు. అది మీరు గుర్తిస్తే మీరు చాలా విషయాల్లో నెమ్మది కలిగి ఉంటారు. నేను నా ఇంటి వారు చీకట్లో ఉన్నారు కాబట్టి పిలుచుకున్నాడు. రెండో విషయం ఏంటి, ప్రజలందరూ ఆత్మీయ ఆకలితో ఉన్నారు కాబట్టి నిన్ను ఏర్పాటు చేసుకున్నారు. అంటే వారికి నువ్వు వెళ్ళి ఒక మాట చెప్తావని, వారికి ఒక మాట వాళ్ళకు ఒక ప్రాణానికి షేద తీరుస్తావని నిన్ను ఏర్పాటు చేసుకున్నారు. మూడో విషయం ఏంటి అంటే దేవుడు అనే తెలియని ప్రతి ఒక్కరికి నువ్వు చేసే ప్రతి ఒక్క ఆలోచన బట్టి ప్రవర్తన బట్టి వారు దేవుని యొక్క జ్ఞానాన్ని అర్థం చేసుకోవడానికి. ఇంకోటి ఏంటి, నీకును ప్రతి నశించిపోతున్న వారందరికీ కాలము కొంచెమే ఉంది కాబట్టి ఆ కొంచెం కాలంలో నువ్వు చేయవలసిన ఒక ప్రతి పనిని నువ్వు చేయవలసి ఉంది కాబట్టి నేను పిలుచుకున్నాడు. మొదట నేనేం చెప్పానండి, ఆయన పిలుపులో నేను గుర్తించే విషయాలు చెప్పాను. అసలు నన్ను ఎందుకు పిలుచుకున్నాడు అనే దాని గురించి చెప్పాను. ఇప్పుడు ఆయన పిలుచుకున్నాడు. ఇప్పుడు నాలో ఏం జరుగుతుంది, ఆయన నన్ను పిలుచుకున్నాడు, నాలో ఏం జరుగుతుందని గమనించారా? ఎప్పుడైనా పిలుచుకున్న తర్వాత మీలో ఏమైనా జరుగుతుందని గమనించారా? ఏం జరగాలి? మొదట ఏంటంటే ఆయన పిలిచినప్పుడు మీరు గుర్తించిన విషయాలు ఏంటి, నేను జగత్తు పునాది వేయబడకునిపై ఏర్పాటు చేశానని. రెండోదేంటి, నేను ప్రత్యేకించబడిన వాడిని గుర్తించాలి. ఇంకోటి ఏంటి, ఆయన సంకల్పాన్ని చేసేవాడిని గుర్తించాలి. తర్వాత ఏం చెప్పాను, ఎందుకు పిలుచుకున్నాడు అని చెప్పాను. ఇప్పుడు లాస్ట్లో ఏంటంటే, ఆయన పిలుచుకున్నాడు, పిలుచుకున్న తర్వాత నేను చేయవలసినవి ఏమైనా గుర్తించారా, మీరు చేయవలసినవి ఏమైనా గుర్తించారా అనే దాని గురించి మాట్లాడతాం. అంటే నువ్వు చేయవలసిన వాటిలో నువ్వు గుర్తిస్తున్నప్పుడు ఏం జరుగుతుంది, నీలో ఏం జరుగుతుందో గుర్తించారా? చెప్తాను, కంగారు పడిపోకండి. యిర్మీయా రాసిన పత్రికలో ఒకసారి చూడండి, యిర్మీయా గ్రంథం, సారీ, పద్దెనిమిదవ అధ్యాయము ఒకటి నుంచి పది వచనాలు. మనం ఒకటి నుంచి ఏంటంటే ఇక్కడ ఎరుమతి ఏం చెప్తాడంటే కుమ్మరి ఇంటికి వెళ్ళమంటాడు. మనకందరూ తెలిసిందే కదా, కుమ్మరి చేస్తున్న పని చూస్తుంటాడు, కుమ్మరి చేస్తున్న మట్టి జారిపోతూ ఉన్నప్పుడు ప్రతిసారి తన్ని పెట్టి తనకు లాస్ట్ నాలుగవ వచనం లాస్ట్ ఏముంది, యుత్తమైనట్లు దానిని మరొక కొండని చేస్తున్నాడు. అంటే జారిపోతున్నా సరే ఎలా ఒకలాగా తనకు కావాల్సిన ఒక పాత్రను చేశాడు అంటారు. నేను ఇప్పుడు ఎక్కడికి వస్తున్నానంటే ఏడవ వచనం ఒకసారి చదవండి. ఆగండి, ఈ ఒక్క విషయం గురించి చదువుదాం. మొదట దేవుడు ఏం చెప్పాడు అక్కడ, వెళ్ళగిస్తును, విరగొడుతును, నశింపజేస్తును అన్నాడు. అంటే దేవుడే చెప్పాడా లేదా? దేవుడే చెప్పాడు లేదా? దేవుడే చెప్పాడు. తర్వాత ఏముంది, మళ్ళీ ఏం చెప్పాడు, సంతాపం కీడు గురించి సంతాపం చెందుననుంది. అంటే ఇక్కడ మనం చేసుకోవాల్సింది ఏంటంటే, దేవుడు మనల్ని పిలుచుకున్న తర్వాత మనలో గుర్తిస్తున్నప్పుడు మళ్ళీ ఏం జరుగుతుందంటే, నేను ఒక నిర్మాణాత్మకమైన క్రైస్తవ జీవితాన్ని జీవిస్తున్నానా? చూడండి, ఒక బిల్డింగ్ కట్టేటప్పుడు దాని యొక్క మొదట పునాది వేస్తారు, తర్వాత ఇటుకతో గోడలు కడతారు, తర్వాత స్లాబ్ వేస్తారు, తర్వాత ఫ్లాషింగ్ వేస్తారు. ఒక నిర్మాణం పూర్తి అవ్వాలి. అంటే నేను చేస్తున్నప్పుడు నా నిర్మాణాత్మకమైన క్రైస్తవ జీవితంలోని దేవుడు చాలాసార్లు మనం వెళ్తున్న విశ్వాస జీవితంలో కొన్ని రకాల మిస్టేక్స్ తప్పులు చేస్తుంటాం. ఆ తప్పులు చేసినప్పుడు అలాగే అక్కడ ఇజ్రాయెల్ ప్రజలు అక్కడ ఆ ప్రజలకి ఎలాగైతే అన్నాడో, ఏమన్నాడు, ఏం చెప్పాడు, వెళ్ళగింతును వెరగొడుతును నశింపు చేస్తాను అన్నాడు. అని తర్వాత ఏమన్నాడు, ఏం చెప్పాడో, ఏం చెప్పాడు, చెడుతను చేయటం ఆనిని ఎడల నేను నా వారిని ఉద్దేశించిన విషయంలో. చూడు ఎంత గొప్పదేవాడండి. మనం ఏ మన నిర్మాణాత్మక క్రైస్తవ జీవితంలోనే చాలా తప్పులు చేస్తూ ఉంటాం, చాలా పొరపాట్లు చేస్తూ ఉంటాం, కానీ దేవుని బాధ పెట్టేవారుగా, శోధించేవారుగా, ఇబ్బంది పెట్టేవారుగా మారుతాం. కానీ నువ్వు ఒక్కసారి దాన్ని విడిచిపెడితే, ఏది క్రియతో దేవునికి ఇష్టపడలేదో, ఏ క్రియతో ప్రవర్తన ఇష్టపడట్లేదో దాన్ని విడిచిపెడితే దేవుడే ఆ కీడి విషయంలో సంతాపడతాను అన్నాడు. ఇంకో నెక్స్ట్ ఇంకో వచనం చదవండి, ఆ కింద వచనం, కట్టుదనని నాటుదనను ఆగండి. ఇప్పుడు మిమ్మల్ని కడతాడన్నాడా కట్టనానండి, మిమ్మల్ని నాడుతానన్నాడా నాటున్నానండి, విన్నారా వినలేదా, విన్నారు కదా. ఇదే విషయాన్ని ఏమని చెప్తున్నాడంటే, కట్టుదనని నాటుదనని ఒక జనము గురించి, నేను రాజ్యం గురించి నేను చెప్పి ఉండగా ఆ జనము నా మాట వినకుండా నా దృష్టి కీడు చేసిన ఎడల. దేవుడు కడుతున్నాడు కాబట్టి, దేవుడు నాటుతున్నాడు కాబట్టి నువ్వు మరొక్కసారి ఆ తప్పు చేయడానికి కానీ ఒక విషయంలో పొరపాటు చేయడానికి మీరు ఇష్టపడకండి. నీ గురించి ఒక మేలు చేయాలనుకుంటున్నాడు, ఆ మేలు చేయకుండా ఉండడానికి కారణము నిన్ను కట్టాలనుకుంటున్నాడు, నిన్ను నాటాలనుకుంటున్నాడు. కానీ మన ప్రవర్తనను బట్టి నీ ఎప్పుడైతే నన్ను కట్టాలనుకుంటున్నాడో నాటాలనుకుంటున్నాడో నీ గురించి ఒక మేలు చేయాలనుకుంటున్నాడు. ఆ మేలు మన జీవితంలో జరగకుండా ఉండడానికి కారణం ఏంటో తెలుసండి, ఏం జరుగుతుంది, మనము ఆ విషయంలో లోబడకపోవడం వల్ల, ఆ విషయంలో మన జీవితాన్ని ఇతరులకు చూపించకపోవడం వల్ల అది జరుగుతుంది. కాబట్టి మనం గమనించాలి. ఇంకో విషయం చెప్తాను, తప్పు అనేది మనకు తెలుస్తుందా లేదా, అన్యులకి అన్యులకి తెలుసు, క్రైస్తవులకి భయపడి చేస్తాం. అంటే దేవుడు నిజంగా పిలుచుకున్న తర్వాత నాలో ఉండి నాలో జరుగుతున్న విషయాలు ఏంటంటే, నేను చేయవలసిన విషయాలు, ఒక నిర్మాణాత్మకమైన క్రైస్తవ జీవితాన్ని జీవించాలి, ఇంకోటి దేవుడు ఆత్మ ఎప్పుడు కూడా నీతో మాట్లాడుతూ ప్రతి విషయంలో సరిచేస్తూ నిన్ను ముందుకు తీసుకెళ్తుందని చెప్పింది. చూడండి 14:24 ఆదరణకర్త అనగా తండ్రి నా నామమును పంపబో పరిశుద్ధాత్మ సమస్తం మీకు బోధించి నేను మీతో చెప్పిన సంగతులన్నీ మీకు జ్ఞాపకము చేయను చెప్తున్నాడు. ఇప్పుడు నీలో ఏం జరుగుతుంది, దేవుడు పిలుచుకున్న తర్వాత నీకు పరిశుద్ధాత్మ దేవుడు అనేది మాట్లాడడం మొదలు పెడుతున్నాడు, ప్రతి విషయాన్ని నీకు బోధించడం మొదలు పెడుతున్నాడు. ఏమి చేయకూడదు, ఏం చేయకూడదు, నీకు ఏం చేయొచ్చు, ఏం చేయకూడదు మనకు అర్థమవుతుంది. నువ్వు ఎప్పుడైతే నిర్మాణాత్మకమైన క్రైస్తవ జీవితం జీవించడం మొదలు పెడతావో అప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు నీతో మాట్లాడి ప్రతి విషయాన్ని నిన్ను సరైన పద్ధతిలో నడిపించడానికి ఇష్టపడతాడు. ప్రతి విషయాన్ని బోధిస్తూ ప్రతి విషయాన్ని కూడా నిన్ను కరెక్ట్ పద్ధతిలో అతని యొక్క స్వరూపంలో నిలబెట్టాలని ఆలోచిస్తాడు. చివరిగా మూడో విషయం చెప్తాను, నిన్ను పంపిస్తాడు. చెప్పండి, నన్ను పంపిస్తాడని, ఎక్కడ పంపించేస్తాడు, మా ఇంట్లో మా వాళ్ళందరం చూసుకోవాలని నాకు ఆలోచన ఉండదా. చాలామంది పంపించేస్తాడంటే అమ్మ నేను దేవుని సేవ చేయలేను, దేవుని పని చేయలేను అనుకుంటాను. పంపించడం అనే పదానికి బైబిల్ నుంచి కొన్ని విషయాలు తీసుకుందాం. 17:18 చూడండి ఒకసారి, ఆగండి, ఎవరు వెళ్తారు ఇప్పుడు, ఓన్లీ పాస్టర్స్ వెళ్ళాలా, మరి మీరందరూ సువార్తకు వెళ్ళట్లేదు, ప్రసంగాలకు వేరు వేరు దేశాలు వెళ్ళట్లేదు, ఇక్కడ దేవుని చెప్తున్నాడు, ఏమని చెప్తున్నాడు, ఎవరు వారు, మేమే, అదే ఆలివ్ అన్న నవ్వీను మేమే, లవ్ పాస్టర్స్ అంతేనా. అంటే ఈ ఈ ఈ వాక్యం మనకు అర్థమైంది అంటే ఏం చెప్తున్నాడు, నీవు నన్ను లోకంలో పంపిన ప్రకారంగా నేనును వారిని పంపుతాయి. ఇక్కడ ఎంత పరిశుద్ధులైనా, ఎంత నీతిమంతులైనా, ఎంత ఆత్మకార్యాలు చేసేవారైనా మీరెలాగో మేము అలాగే. అంటే వారిని ఎలాగైతే పంపారు, వారిని అంటే ఏంటి, దేవుడు ఎలాగైతే పంపాడో మిమ్మల్ని అలాగే పంపించాడు. ఇప్పుడు మీరు గుర్తించవలసింది, ప్రతిసారి మన ఆలోచన విధానం ఎక్కడితో ఆగిపోతుందంటే ప్రసంగం చేసే వ్యక్తుల దగ్గర ఆగిపోతుంది. అద్భుతాలు చేసే అదే స్వస్థత కార్యాలు అద్భుతాలు చేసే వ్యక్తుల దగ్గర ఆగిపోతుంది. ఎందుకంటే క్రీస్తు అక్కడే కనబడుతున్నాడు మీకు, వెళ్ళట్లేదు వెనక నుంచి. వెనక్కి వెళ్ళి తన క్రీస్తు యొక్క ఆ జ్ఞానాన్ని మాధుర్యాన్ని మనం అనుభవించలేకపోతున్నాం. ఎందుకు, నీ దృష్టికి అక్కడున్న ఎవరైతే జ్ఞానయుక్తంగా బోధిస్తారో, ఎవరైతే ఆత్మ సంబంధమైన కార్యాలు చేస్తారో, నువ్వు అక్కడితో ఆలోచిస్తున్నావు కాబట్టి దేవుడు నీతో పనిచేయడానికి పనిచేయాలన్నా సరే నువ్వు కరెక్ట్గా విల్లింగ్గా లేకపోవడం వల్ల దేవుడు నీతో పనిచేయలేకపోతుంది అనమాట. చూడండి ఇక్కడ ఏమన్నాడంటే, యేసుక్రీస్తు ఎలాగైతే పంపేటో మిమ్మల్ని అలాగే పంపారనమాట. యేసుక్రీస్తు ఏదైతే కార్యాలు చేస్తాడో ఓన్లీ శిష్యులే చేస్తానన్నారా, నమ్మిన వారందరూ అన్నాడు. మార్క్స్ వార్తలు ఏమన్నాడు అంటే ఫాస్ట్ లోకల్ నమ్మి విశ్వాసులు అందరూ ఫాస్ట్లు నమ్మాలా, ఆలోచించ. మీరందరూ ఫాస్ట్లు నమ్ముతారు, ఫాస్ట్ గారని దేవుని నమ్ముతారు. అంటే ఇదేం ట్రాన్స్ఫర్ ఎలాగుంటుంది అంటే, మీ నమ్మకాలు దేవునితో నమ్ముకారు కానీ ఫాస్ట్లు దేవుని నమ్ముతాడు కాబట్టి ఆ నమ్మకాన్ని మన వాళ్ళు ఫాస్ట్ గారి మీద వదిలేద్దామని అనుకుంటారు అన్నమాట. దయచేసి నమ్మిన వారు ఏడలా అంటే నమ్మిన వారు అందరూ చేయగలరని అర్థం. నువ్వు నమ్ము, నీ హృదయంలో నమ్ము, నువ్వేం చేసావు, నువ్వు ప్రార్థన చేస్తావు, యేసుక్రీస్తు నామంలో అడుగుతావు, యేసుక్రీస్తు సమస్య గురించి మాట్లాడతావు, ఇబ్బంది గురించి మాట్లాడతావు, శోధన గురించి మాట్లాడతావు, అనారోగ్యం గురించి మాట్లాడతావు, అంతే. నువ్వేం చేసావు, చేయవలసింది ఎవరు? ఆ మాట్లాడడానికి మనకు నమ్మకం రావట్లేదు, ధైర్యం చాలట్లేదు అన్నమాట. ఇప్పుడు నేను పంపించాడు లేదా, నీ సమస్యతో మాట్లాడడానికి పంపించాడు, నీ ఇబ్బందితో మాట్లాడడానికి పంపించాడు, నువ్వు నిరీక్షణ కోల్పోతే ఆ నిరీక్షణ గురించి మాట్లాడడానికి నేను పంపించాడు, పంపించాడు లేదా? మరి ఇంకెక్కడ పంపించాలి మిమ్మల్ని? అంటే చెట్టుకోకలను పుట్టుకోకలను పంపించేసి ఇంట్లో వాళ్ళందరూ భర్తలు పిల్లలను వదిలేసి ఇచ్చి పంపించామనా? కాదు. అంటే నీకున్న, నీ ఇంట్లో ఉన్న పరిస్థితులు బట్టి, నీకున్న ఆలోచనలు బట్టి నువ్వు మాట్లాడడానికి నేను పంపించాడు. నువ్వు ఎప్పుడైతే నువ్వు క్రీస్తు యొక్క ఆ మాటలతో నువ్వు జయిస్తావో, అనేకులు నిన్ను చూసి క్రీస్తు దగ్గరికి రావడానికి ఇష్టపడతారని దేవుడు చెప్తా. చూడండి ఇప్పుడు బైబిల్లో ఒక విషయం చూద్దాం. నిర్గమకాండము 3వ అధ్యాయంలో ఏడు ఎనిమిది చదవండి. చాలండి, 7వ వచనం వరకు చాలు. ఇప్పుడు చెప్తాను చూడండి, ఇక్కడ మోషే దేవుడు ఎందుకు రమ్ము నా ప్రజల్ని తీసుకొని వెళ్ళు అని పిలిచాడనమాట. అంతే కదా మోషేని, నువ్వు వచ్చి నా ప్రజల్ని కనాన దేశాన్ని తీసుకెళ్ళు, ఐగుప్తులు ఉన్నారు సో వాళ్ళు తీసుకెళ్ళు అన్నాడు. మనం ఎవరు తీసుకెళ్ళాలి ఇప్పుడు? ఇప్పుడు ఫాస్టర్సే తీసుకెళ్ళాలా? ఓన్లీ ఫాస్టర్సే అదే దేవుని తెలియని వ్యక్తుల దగ్గరికి వెళ్ళి సువార్త చేసి వాళ్ళందరినీ దేవుని యొక్క రాజ్యంలోకి తీసుకెళ్ళాలా? కాదు. ఇప్పుడు దేవుని నేను ఏం పిలుస్తున్నాడు, రమ్ము. ఏమన్నాడు? రమ్ము, తన ప్రజల్ని తీసుకెళ్ళు అన్నాడు. నువ్వెవరు ప్రజలు? మరి దేవుని ప్రజలు కానీ చాలామంది బయట ఉన్నారు కదా. ఇప్పుడు నేను చేయవలసిన పని ఏంటి? వాళ్ళు దేవుని ప్రజలే, నేను దేవుని ప్రజలే. నేను దేవుని యొక్క క్రియా ప్రవర్తన ద్వారా దేవుడు నన్ను ఆకర్షిస్తే నేను నిలబడి దేవుడే తెలగైతే చెప్పి ఐగుప్తులు ఉన్న వారి గురించి మరి ఎలా చూడండి, ఒక అన్నిటికీ బాగా కష్టం వచ్చింది అనుకోండి, ఆడు విగ్రహాలు పూజిస్తాడు కానీ ఒక మాట అంటాడు. ఏమంటాడు చెప్పండి? నిజమైన దేవుడు ఎక్కడున్నాడు? దేవుడు ఎవరు ఒకసారి రా అంటాడు. ఎందుకు నిజమైన దేవుడు ఎవరు? అసలు దేవుడు ఎవరు? మరి విగ్రహాలన్నీ ఇప్పుడు ఐగుప్తులు ఎలాగైతే మొరపెట్టారో వాళ్ళ కష్టంలో ఉన్నప్పుడు దేవుడా నన్ను ఆదుకు అంటారు అనరా? ఇప్పుడు వాళ్ళ మొర దేవుడు విన్నాడు, విన్నాడా వీళ్ళ? ప్రతి ఒక్కరు మొర దేవుడు ఆలకిస్తానన్నాడు. నీ ప్రార్థన కాదు, అన్యుడు మొరపెట్టే ప్రార్థన, పక్షులు మొరపెట్టే ప్రార్థన, అన్నీ ఆలకిస్తానన్నాడు. అన్యుల ప్రార్థన ఆలకిస్తాడు, ఆలకించడు. వాళ్ళు ఏమంటారు పొరపాటున, ప్రభు దేవుడని నువ్వు ఎక్కడున్నావు అంటారు. చూడండి విగ్రహాలకు సంబంధించినవన్నీ దేవుడని మనం పిలుస్తావా? దేవుడు అనే పేరు ఎవరికి? మరి వాళ్ళందరూ దేవుడు అంటారు. ఇప్పుడు వాళ్ళు కూడా దేవుడికి మొర పెడుతున్నారు కదా దేవుడు అని. ఇప్పుడు వాళ్ళు మొర దేవుడు విన్నాడు. ఆ మొరకి నిన్ను నన్ను వెళ్ళి అక్కడ పంపి వారితో మాట్లాడి సమాధానపరిచి తీసుకురావడానికి నిన్ను పిలుచుకున్నాడు అన్నమాట. చూడండి, మనం గుర్తించాలి ఇలాంటి విషయాలన్నీ మనం గుర్తించాలి. మోషన్ పిలుచుకున్నాడు కదా, అక్కడ అందరూ అంతమంది తీసుకెళ్ళాడు, అంతవరకు ఫాస్ట్ ఉన్నాడు కదా, ఫాస్ట్ వాకింగ్ చెప్పుకుని అలా వెళ్ళి రక్షించుకుంటాడు. అలా కాదు. నీవు చూడండి, ఒక పాపి రక్షించబడితే పరలోకంలో సంతోషాన్ని దేవుడు వెల్లడి చేస్తాడు. ఈరోజు నువ్వు చేసే పని దేవుడు సంతోషించగలడు. నువ్వు చేసే ప్రార్థన కానీ, ఇతరుల గురించి చేసే ప్రార్థన కానీ, ఇతరుల గురించి మొరపెట్టే ప్రార్థనల గురించి కానీ, లేదంటే ఇతరులకి చెప్పే సువార్త గురించి కానీ, దేవుడు నిన్ను నీ గురించి సంతోషించగలడు. నువ్వు చేయవలసిన పనిని మనం గుర్తించినప్పుడు, ఎదుటి వ్యక్తికెళ్ళి మనం సువార్త చెప్పాలి, మన క్రియల ద్వారా ఇతరులను రాబట్టచ్చు అనే ఆలోచన కలిగి ఉన్నప్పుడు మాత్రము దేవుడు నీతో పనిచేయడం మొదలు పెడతాడు. చూడండి, ఇంకోటి ఏంటంటే, లేచి నిలబడు, నేను నిన్ను పంపుతున్నాను అంటాడు. లేచి నిలబడు. ఎందుకు లేచి నిలబడమంటారు చెప్పండి? చాలాసార్లు నిలబడు అన్నా సరే నిలబడరు, చెప్పినా సరే లేచి నిలబడు అన్నాడు. అంటే ఏంటంటే, నువ్వు లెగిస్తేనే, నువ్వు చేస్తేనే, నువ్వు అంటే నేను చేయగలను నువ్వు అనుకుంటే. నీరు చూడండి, ఒక చెవిటోడు ఉన్నాడు, లెగు అన్నాను, ఆడికి వినబడిందా? లేచి నిలబడు అన్నాను, నిలబడిందా? ఆ నెల్లు దగ్గరికి వెళ్ళి తొట్టి లేపి ఎర్ర ఎగిరా లేమన్నాడు అంటాం కదా. ఇక్కడ దేవుడు చెప్తున్నాడు, నువ్వు లేచి నిలబడు. ఎంతమంది ఆ చెవులు ఉన్నాయి వినలేని రకంగా ఉన్నాము, చెవులు ఉండి వినే రకంగా ఉన్నాం చెప్పండి ఒకసారి. అంటే మనం నిలబడడానికే మనకు ధైర్యం చావట్లేదు. అంటే మేము వీళ్ళకి సువార్త చెప్తాలి, ఏమంటారో, ఇప్పుడు ఈ తాగబోతుడు నన్ను ఏమైనా చెప్పాను ఇంకో తాగొద్దని ఒకసారి ఫుల్ తాగిస్తున్నాడు అన్నమాట. అతడికి దేవుడు వెళ్ళి సువార్త చెప్పమన్నాడు. అది ఆటోలో కక్కిస్తాడు నా పక్కన కూర్చొనే. ఆ సువార్త చెప్పమంటే ఇప్పుడు వీడు చెప్తే ఏమంటాడో అన్నమాట. అంటే అప్పుడు తను ఒక ప్రశ్న అడిగాను. ఏమడిగానంటే, బ్రదర్ మీరు తాగడం తప్పు అని తెలుసా? తెలీదా అన్న. తప్పు అన్నాడు. మరి ఎందుకు తాగుతున్నారు అన్న? ఏదో సంతోషం గురించి అన్నాను. అప్పుడు నేను ఒక మాట అన్నాను, మీరు యేసుక్రీస్తుని అంగీకరించండి, మీ బలహీనత మీరు మార్చుకోలేరు, మీ బలహీనత మేము ప్రేమిస్తున్నారు కాబట్టి అది మీ దగ్గర ఉండిపోయింది, కానీ యేసుక్రీస్తుని అంగీకరిస్తే మటుకు ఆ బలహీనత నాకు తీసేసుకుంటాడు, తీసేసుకుంటే అప్పుడు నేను బలహీనత నుంచి బయటకు వచ్చేస్తాను అన్న. అమ్మయ్య చెప్పేసాను అనుకున్నాను. అంటే సువార్త చెప్పడం వరకే మన పద్ధతి, అంతేగాని ఆ రక్షణ పొందాడా లేదా అనేది నీకు సంబంధించిన విషయం. ఎందుకు చెప్తున్నానంటే, మోషేకి ఇజ్రాయెల్ ప్రజలు నడిపించినప్పుడు కనాను దేశం ఇస్తానా అన్నాడు? అన్నాడు అనలేదా? ఎంతమంది వెళ్ళారు లాస్ట్కి? నాకు అనిపిస్తుంది అంతమంది వెళ్ళాలి కదా, ఎందుకు ఇద్దరు వెళ్ళారు? అంటే అబద్ధం ఆడాడా దేవుడు? అంటే ఆ చేస్తున్న ప్రయాణములో వాళ్ళ యొక్క క్రియలు చూశాడు, వాళ్ళ యొక్క ప్రవర్తన చూశాడు, వారి యొక్క విశ్వాస జీవితాలను చూశాడు, వారికున్న దేవుడి మీద నమ్మకాన్ని చూశాడు, ప్రతిదీ చూశాడు. చివరికి ఆ ప్రదేశానికి వెళ్ళేసరికి ఎవరూ లేకపోయాం, కానీ దేవుడు చెప్పిన మాట కరెక్టే. కానీ మనం లేకపోతే మనం కూడా కనాన వారికి వెళ్ళాం, అదే పరలోకం వారికి వెళ్ళాం, కానీ భూలోకంలో ఉన్న నరకం వారికి వెళ్ళగలమని గుర్తించాలన్నమాట. ఇంకోటి ఏంటంటే, నావన్నీ విడిచి నేను వెంబడించాలి. ఇది చూడండి, లోకాస్ వార్త 5వ అధ్యాయంలో సమస్తమును. అంటే ఏంటి సమస్తం అంటే? నాకు కొన్ని కోరికలు ఉంటాయి, నాకు కొన్ని నాకు ఈ జీవితంలో కొన్ని అంబిషన్స్ ఉంటాయి, అంటే ఈ లోకంలో కొన్ని పొందుకోవాల్సినవి నాకు కొన్ని జరగాలి, కొన్ని ఆ విషయాలు జరిగితేనే నేను ఏదైనా ఒక పని చేస్తాను, ఏదైనా ఒక పద్ధతిలోకి వెళ్తాను. యేసుక్రీస్తు దగ్గరికి మనం వచ్చామంటే, అతను మనం పిలుచుకున్నాడంటే మనలో మార్చుకోవాల్సింది ఏంటంటే, నాది అనేది నా లోపల ఏదైనా ఉంటే దాన్ని విడిచిపెట్టుకోవాలి. నాది అనేది ఏదైనా ఉంటే అది విడిచిపెట్టేసుకోవాలన్నమాట. నేను ఎప్పుడైతే దాన్ని నేను నాది అనేది నేను విడిచిపెట్టుకోగలుగుతానో, అప్పుడు దేవుని యొక్క స్వరాన్ని వినగలుగుతాను, దేవుడు ఆత్మ నా ద్వారా పనిచేయడం మొదలు పెడుతుంది, అనేక ఆత్మలు దేవుడు ఆకర్షించేవారుగా మారుతాడు. ఇక్కడ ఆ సుంకరార్థం అనొచ్చు, బాబు నువ్వు వ్యాపారం చేసుకుని నన్ను వెంబడించాను అనొచ్చు, కానీ తన జీవితంలో అదే తన జీవిత ఆశయం అనుకున్నాడు, దానితో నేను బ్రతకాలనుకున్నాడు, అది లేకపోతే నేను బ్రతకలేను అనుకున్నాడు. కాబట్టి ఆ సుంకరిని పిలిచినప్పుడు సుంకరి దేవుని యొక్క మాటనికి లోబడి సమస్తాన్ని విడిచిపెట్టాడు. అంటే ఈరోజు మీ ఉద్యోగాల్లో లేకపోతే మీ ఆస్తులను విడిచిపెట్టమని దేవుడేం మాట్లాడలేదు, కానీ విడిచిపెట్టడం అంటే మన హృదయంలో తెలియంది ఒకటి ప్రేమిస్తూ ఉంటాం, ఏదో ఒకటి ఉంటుంది అది మనకి తెలియదు. అది తెలుసుకోవడానికి దేవుని దగ్గర ప్రార్థన చేయాలి. ఏంటి నా హృదయంలో తెలియంది, నన్ను ఏదో అవుతుంది, ఒక ఉద్యోగమా, లేకపోతే ఒక డబ్బు సంపాదన, రేపటి గురించి నేను ఎలా జీవించాలని ఒక ఆలోచన, ఏది నా శ్రమ ఉంది కదా దీన్ని బట్టి నేను ఎలా ముందుకెళ్ళాలి అని ఆలోచించి కూర్చుండిపోతున్నావా? లేదు. నీ శ్రమ ఉన్నా, నీకు ఆస్తులున్నా, నీ ఇబ్బంది ఉన్నా, నీ పరిస్థితి కరెక్ట్గా జరిగిపోతున్నా సరే, ఇగో ఈరోజు దేవుడు లేచి విడిచిపెట్టమన్నాడు కాబట్టి విడిచిపెట్టి నేను వెళ్తాను నువ్వు అనుకున్నప్పుడు దేవుడు నీ పక్షంగా పనిచేయడం మొదలుపెడు. పిలుపు అనేది ఏంటండి, ప్రత్యేకంగా నిన్ను పిలవడం. నిన్ను ఆల్రెడీ పిలిచాడు కాబట్టే నువ్వు ఈ సంఘంలో కూర్చున్నావు, దేవుని యొక్క స్వరాన్ని వినగలుగుతున్నావు, మాటను వింటున్నావు. ఆ పిలుపుకి ఇంకేవో ప్రత్యేకమైన పిలుపులు ఏమైతే ఉండవు, కానీ ఆ పిలుపులో నువ్వు చేయవలసింది, మొదట నువ్వు గుర్తించవలసింది ఏంటంటే, ప్రభు నన్ను ఆకాశము సూర్యుడు పుట్టక మునిపోయి నన్ను అరిగి ఉన్నాడా, జగత్తు పునాది వేయబడిపోయి ఆలోచిస్తున్నాడా నా గురించి అని ఒకసారి మీరు ఆలోచించండి. ఎలా ఉంటుంది ఒకసారి, ఎంత రిజాయినెస్, సంతోషంగా ఉంటుంది. ఒక ప్రధానమంత్రి భోజనాన్ని పిలిచాడు అనుకోండి, అక్కడికి వెళ్తారా? పిలిచాడు, ఈ మాటను పట్టుకొని మీరు ఉండిపోతారా? చెప్పండి. లోకంలో వ్యక్తులు అయితే ప్రధానమంత్రి దగ్గర భోజించడానికి వెళ్తారు, కానీ ఈ ఆత్మ సంబంధం విషయం ఏంటంటే, లేదు లేదు, నా దేవుడు ఈ సర్వసృష్టి సృష్టించబడకుండా నన్ను ఏర్పాటు చేసుకున్నాడు కాబట్టి నేను ఆ విషయాలు ఎన్నట్లకి నేను లోబడను. అంటే నీ హృదయానికి ప్రతి విషయాన్ని దేవునితో చెప్పుకున్నప్పుడు, అంటే నీ హృదయంతో దేవునితో మాట్లాడుతున్నప్పుడు ప్రతి ఒక్కరము దేవుని యొక్క పిలుపులో ఉన్నవారమే. పిలుపులో ఉన్నాం కాబట్టే ఇక్కడికి వచ్చి మనం వింటున్నాము, మాట్లాడుతున్నాము, ప్రతి పరిస్థితి అనేకుల దగ్గరికి వెళ్ళి దేవుని యొక్క మాట చెప్పగలుగుతున్నాము, అనేకులకి ఆదరణ కలిగించే వారంగా మారుతున్నాము, అనేకుల గురించి మొరపెట్టే వారంగా మారుతున్నాము. ఇవన్నీ ఉన్న పిలుపులే. నువ్వు వెళ్ళి సువార్త చేస్తే దేవుని పని చేసినట్టే కాదు, నువ్వు ప్రార్థన చేసిన సరే దేవుని పని చేస్తున్నట్టే. సో దేవుడు కోరుకుంటుంది సంఘం పట్ల పిలుపు అనేది ప్రత్యేకంగా ఏమీ లేదు, పిలుపు అనేది నా మాటకు లోబడి నువ్వు గుర్తిస్తే దాని విషయాలన్నీ కూడా నువ్వు ముందుకు వెళ్తే నీతో అనేకమైన అద్భుత కార్యాలు పనులు చేయాలని అనుకుంటున్నాడు. దేవుడి వాక్యాన్ని దీవించిన గాక.
ఒక్కసారి తమ్ముడు చెప్పిన మాట నుంచి ఒక్క మాట కొంచెం లోపలికి వెళ్దాం. ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 10వ వచనం ఒకసారి చదవండి. ఇందాక తమ్ముడు చెప్పిన రిఫరెన్స్ అది, మరియు వాటి యందు మనం నడుచుకోవాలని దేవుడు ముందుగా సిద్ధపరిచిన ఏం చేయటానికి, చేయటానికి ఆయన చేసిన పని. ఒకసారి చెప్పండి, ఆయన చేసిన పని. ఎవరు ఎలా చేశాడు మిమ్మల్ని కొంచెం ఆలోచించండి. ఒక నిమిషం, మీరు ఎలా తయారయ్యారు? మీరు ఆయన చేసిన పని అని చెప్పేశారు కదా, ఎలా తయారయ్యారు, ఎక్కడి నుంచి వచ్చారు, ఎక్కడి నుంచి మనం ఎలా వచ్చాం బయటికి, ఈ భూమి ఎలా వచ్చాం, ఎలా తయారయ్యాం? ఆయన చేసిన పని అంటే అసలు ఆలోచించకపోతే నీకు ఎలా తెలుస్తుంది ఎలా తయారయ్యారు? మీ అమ్మగారి కడుపులో నుంచి వచ్చారు, ఇది కదా అందరూ చెప్పే సమాధానం. నీ ప్రయత్నం ఏంటి, నువ్వేమైనా ఎఫర్ట్ పెట్టావా, నువ్వేమైనా ఆలోచన చేసావా, నీకన్నా ప్లాన్స్ ఉన్నాయా? అబ్బాయివో అమ్మాయివో కూడా నీకు తెలీదు లోపల ఉన్నప్పుడు, మరి ఎలా వచ్చావు? ఆయన చేసిన పని ఏంటో మహత్వం, ఆ గొప్పతనం ఏంటి ఇప్పుడు అర్థమవుతుందా? అసలు ఎలా తయారయ్యాము అంటేనే మన సైన్స్కి, మన ఊహకి, మన జ్ఞానానికి మించి ఆయన చేశాడు. నికోదేముని ఒకసారి అన్నాడు, నువ్వు మళ్ళీ తల్లి గర్భంలోంచి పుడితే తప్ప నీకు అవ్వదురా అన్నాడు. ఆయన అన్నాడు, ఇప్పుడు నేను ఎలా పుడతాను, అసలు ఎలా పుట్టానో నాకు తెలియదు, మళ్ళీ ఎలా పుడతాను నేను, అసలు నాకు అర్థం కావట్లేదు. నువ్వు చెప్పేది ఏంటంటే మారు మనస్సు పొందటం అనే దాని గురించి అక్కడ నికోదేముతో యేసు ప్రభువు మాట్లాడిన మాట. ఇప్పుడు కూడా ఇక్కడ చెప్తున్నటువంటి మాట అదే చెప్తున్నాడు. ఏంటంటే మొదటగా విశ్వాసులు నూతన జన్మ అనేటువంటి అనుభవం సంపాదించటం అనేది మనకు మనం తెచ్చుకునేటువంటి అనుభవం కాదు. నీకు నువ్వు ఎక్స్పీరియన్స్ చేసేసి ఏదో కొత్తగా ఉంటుంది కదా, కొత్తగా చేరాం కదా, కొత్తగా చదివాం కదా, కొత్తగా దొరికింది కదా అనేటువంటి ఫీలింగ్ కాదు. అది ఎలాంటిది కాదు అని అంటే, అసలు నేను పుట్టడానికి నా ప్రమేయం లేకుండా, నా ఆలోచన లేకుండా, నా ఉద్దేశం లేకుండా, నన్ను అడగకుండా దేవుడు అనేటువంటి ఒక ప్రత్యేకమైన పరిపూర్ణమైన శక్తి అయిన సంపూర్ణుడు నా గురించి ఒక ఆలోచన చేసి నన్ను తీసుకొచ్చి నా తల్లి గర్భంలో పెట్టి పెండం పడిపోకుండా కాచి 9 నెలల తర్వాత నన్ను భూమి మీద వేశాడు. అలానే వదిలిపెట్టాడా? ఇప్పటి వరకు మనల్ని పెంచి పోషించి నడిపించి బలపరిచి విడిపించి రక్షణ ఇచ్చాడు. ఇచ్చి ఊరుకున్నాడా? ఇప్పుడు కూడా మళ్ళీ మనల్ని మరొక ప్రత్యేకంగా వాడుకోవాలనుకుంటున్నాడు. ఏంటా పని? నీ జీవితంలో ప్రత్యక్షంగా దేవుని, అంటే దేవుడు మనలో ఆ నూతన జీవితంలోనికి మనల్ని తీసుకుని వచ్చి అక్కడ వచనం అంటాడు ఏంటంటే, దేవుని దగ్గర నుంచి వచ్చింది ఏదైనా మంచిది ఉంటుందా చెడు ఉంటుందా? ఒకసారి చెప్పండి మీ పక్క వాళ్ళకి, నేను దేవుని దగ్గర నుంచి వచ్చాను. నువ్వు ఎవరివి? నువ్వు మంచి చెయ్యకపోతే అక్కడ తేడా వస్తుంది. అంటే మన క్రియలు దేవుని దగ్గర నుంచి వచ్చామా లేదా అనే విషయాన్ని బయటికి చూపిస్తుంది. ఇప్పుడు నువ్వు మనస్సు మార్చుకొని ఎందుకు గొడవ పెడుతుంది బైబిల్, ఎందుకు పరిశుద్ధాత్మ చెప్తున్నాడు అని అంటే, ఆ మనస్సు మార్చుకున్న అనుభవంలోకి వస్తే తప్ప దేవుని దగ్గర నుంచి నువ్వు వచ్చావనే విషయం ప్రజలు చూడలేరు. లేకపోతే అమ్మ నాయన తొందరే అడున్నాడే బాబోయ్, దేనికి భయపడుతున్నారు? నీలో దైవత్వ లక్షణాలు కనపడట్లేదని భయపడుతున్నారు. నీ లోపల నుంచి కనిపిస్తున్న, బయట కనిపిస్తున్నది ఏదైతే ఉందో అది ఈ లోక సంబంధమైనది. ఈ శరీరము ఇక్కడి నుంచి వచ్చింది, కానీ లోపల ఉన్న జీవి ఎవరు? అది గుర్తించండి. అందుకనే ప్రత్యక్షంగా ప్రతి ఒక్కరు ఏం చేశారంటే, దేవుడు మనల్ని మంచి పనుల కోసం తయారు చేశాడు. దేనికోసం చెప్పండి? మనం మంచి చేయడానికి కోసం తయారు చేశాడు, మంచి మాట్లాడడానికి తయారు చేశాడు, మంచి చూడడానికి తయారు చేశాడు, అన్ని మంచి కొరకే తయారు చేశాడు. తేరా ప్రాబ్లం ఏంటంటే అది గుర్తించకపోవడమే చెడదను. ఇప్పుడు మనం దానిలో నుంచి బయటకు రావాలి. ఎలా అవుతుంది? యోహాన్ సువార్త 14:21 వచనం. నా ఆజ్ఞలను అంగీకరించి. అమ్మ మొక్కసారి అందరు తేండి, యోహాన్ సువార్త 14:21. అసలు అది తాళం సువార్త ఇక్కడే ఉంది. తీసారా? ఇంకా రెపరెపలు ఆగిపోవాలి. యోహాన్ సువార్త 14:21 చదవండి మళ్ళీ. ఎవరు ఆజ్ఞలు? పాస్టర్ ఆజ్ఞలా? కొంతమంది పాస్టర్ ఆజ్ఞలు పాటిస్తున్నారు, పాటించకండి పోతారు. దేవుని ఆజ్ఞలను అంగీకరించి వేటిని? ఆయన నీకు ఇచ్చిన మాట, ఆయన నీకు చెప్పిన మాట, ఆయన నీకు చేయమన్న మాట, ఆయన చేయమన్న మంచి చేయమన్నట్లుగా చేయమన్న పద్ధతి ప్రకారం నువ్వు చేసేస్తే నెక్స్ట్ ఏం చేయాలి? మళ్ళీ ప్రేమించాలి. మరి ఆయన్ని ప్రేమించకుండా నాకు ఆజ్ఞ అంటే, యేసు ప్రభువు చెప్పినవన్నీ నాకు ఇష్టమేనండి, కానీ నేను నేను మా బాప్తిని తీసుకొని అన్నది ఒక ఆవిడ ఎలాగవుద్ది? బాప్తి ప్రేమించాలి. ప్రేమించి ప్రేమించబడును. యేసు కూడా ఏం చేస్తాడేటప్పుడు మనల్ని ప్రేమిస్తాడు. తర్వాత ఏం చేస్తాడు? ఆ మాట అండర్లైన్ చేయండి, వారికి నన్ను. యేసు ప్రభు వచ్చి ఏం చేస్తాడు నీతో? చాలామంది కొన్ని దేవుడిని చూడాలని ఉంది, నాకు దేవుడు కనపడితే బాగున్ను. కళ్ళు మొహం కనపడలేదండి, తెల్ల బట్టలు వేసుకుని కనపడ్డాడండి. ఆ తెల్ల బట్టలు దాటి మొహం కనపడాలంటే నువ్వు ఆ 3 పనులు చేయాలి. ఏంటవి? నేను దేవుని చేత తయారు చేయబడ్డానని నమ్మాలి, నువ్వు దేవుని ఆజ్ఞలు తీసుకోవాలి, 3 ఆయనను ప్రేమించాలి, ఆయన నీకు కనపడేటట్టు ఆయన ఆజ్ఞలు అన్నిటినీ నువ్వేం చేయాలి. అప్పుడు నీకు ఆయన ఎలా కనపడతాడో తెలుసా? మీరు అనుకోవచ్చు యేసు ప్రభు ఏ రూపంలో ఉంటాడని నాకు ఆయన అడిగాడండి, మీరు చూసినప్పుడు ఎలా ఉన్నాడు ఆయన ఫేస్ ఏంటి చెప్పండి అన్నాడు. అప్పుడు నేను చెప్పాను ఫేస్ ఇలా ఉంది, నేను అలా చూశానని చెప్పి. నీకు చూడాలి అనుకునే పద్ధతి ఉంటే ఆ పని చేయండి. సింపుల్, నువ్వెవరు ముందు? ఆయన చేసిన. ఏమండి ఈ చర్చిలో ఇక్కడ ఇంచుమించు ఇప్పుడు 80 మంది ఉన్నారు. నేను మానే రామచంద్రపురం రమ్మన్నాడు, అక్కడికి వెళ్ళిపోయాను, అక్కడ కూర్చున్నాను. అక్కడ 1000 మంది ఉన్నారు. సడన్గా అక్కడ మీలో ఒక్కళ్ళు చూసినా గుర్తుపడతానా గుర్తుపడనా? ఎందుకు? మీరు నా మనుషులు కాబట్టి, ఇక్కడ నా కుటుంబం నుంచి వచ్చారు కాబట్టి. అంతమంది జనంలో ఎక్కడ కనపడినా ఏ అయ్యప్ప ఇలారా అని పిలుస్తానా లేదా? అతను నాకు అక్కడ ఎదురుగా ఉంటే నేను పిలుస్తాను ఖచ్చితంగా. ఎందుకు? హీఈస్ మై మ్యాన్. దేవుడు తన వాళ్ళని కనపరుచుకోవాలంటే నువ్వు దేవుని చేత ప్రేమించబడేటట్లు ఆయన మాటల్ని తీసుకో. సింపుల్. ఇప్పుడు చెప్పండి, మనం ఆయన చేసి పిలవబడవరమా కాదా? ఆయన ఏర్పాట్లో ఉన్నవరమా కాదా? ఆయన పని కొరకు తయారైన వరమా కాదా? మీ ఇంటి దగ్గరికి వెళ్ళేటప్పటికి మిమ్మల్ని యేసు ప్రభు కనబడతాడా, దయ్యం కనబడదా ఇంట్లో? అక్కడ తేడా. అప్పుడు నీకు అర్థమవ్వాల్సింది ఏంటంటే, నేను యేసు ప్రభు వాడిని, నేను ప్రభువుకు చెందిన దానిను, నేను మంచి చేయటకు పిలువబడిన దానిను, నాలో ప్రభువు తన మంచి క్రియలు చేయటానికి ఏర్పాటు చేయబడిన ఆలోచన ఉంది, అది నేను చూడాలి. క్రుక్కుడ్నెస్, చెత్త ఆలోచనలు, ఎదుటి వారిని నష్టపరచడం, అన్నదమ్ములు లేదు, భార్య భర్తలు లేదు, ఎక్కడ చూసినా చీటింగే. ఒకడు మంచి చేసేస్తే ఒకడిని చెడు చేసేయటం, ఎక్కడో చూడ. ఈ క్రుక్కుడ్నెస్ అంతా ఎవరిది? ఈవిల్ థాట్స్ అని ఎవరివి? సాతానువి, అపవాది సంబంధమై. ఎప్పుడు నీ హృదయం తెరవబడుతుంది? నేను మంచి చేయుటకు పిలువబడిన దాన్ని, నేను ప్రభువు దానిని, నేను ప్రభువాడిని, ప్రభువుతో నేను నడుచువాడిని, ఆయన ఆజ్ఞలను తీసుకుంటాను నేను అనే దానికి సంబంధించింది అని. ఒక మనిషి చక్కగా ఒక రోబోట్ తయారు చేశాడట. రోబో సినిమా చూశారు కదా మీరు అందరూ. రజనీకాంత్ గారు చిట్టిని తయారు చేశాడు. తయారు చేసిన తర్వాత చిట్టికి సడన్గా మరొకడు వచ్చి చిప్ ఏం చేశాడు? మార్చేశాడు. చిప్ మార్చేస్తే రోబో ఎవరి మీద తిరగబడింది? మ్యానుఫ్యాక్చరర్ మీద తిరగబడింది. రోబో నడుతాడు దేవుడున్నాడా అని. అప్పుడు ఆ రోబో చెప్పొద్దు ఒక మాట, ఏమని? నన్ను తయారు చేసిన వాడు ఒకడున్నాడు కాబట్టి దేవుడున్నాడు అని చెప్తాడు. నీకు అర్థమైందా డైలాగ్ అర్థం? నిన్ను తయారు చేసిన వాడు ఒకడున్నాడన్న విషయం నీకు తెలిసి ఆయన నమ్మితే ఆ ప్రోగ్రాం ప్రకారం ఏమవ్వాలి? ఫాలో అవ్వాలి. చిప్ మారిపోతే రియాక్ట్ అయిపోతావు. దేవుడి మీద సైతం నువ్వు తిరగబడతావు. నువ్వు ఎప్పుడైతే దేవుని యొక్క ఆజ్ఞకు వ్యతిరేకమైనటువంటి ఆలోచన, ఏంటి దేవుని ఆలోచన? ఒకసారి మొత్తం బైబిల్ అంత గట్టికి పిండితే రెండు చుక్కలు పడద్ది. మొదటి చుక్క ఏం చెప్పండి? నీ పూర్ణ హృదయంతో, పూర్ణ ఆత్మతో, పూర్ణ బలముతో, పూర్ణ మనస్సుతో దేవుడిని యెహోవాను సేవించు. నెంబర్ వన్ అయిపోయింది, తీసేయండి. అది మనకు సంబంధించింది కాదనుకుందాం కాసేపు. నెంబర్ టూ అయిపోయింది. రెండో చుక్క ఏంటది? నిన్ను వలె నా పొరుగువాడు ఎవడు? మళ్ళీ సమస్య. ఎవడు నా పొరుగువాడు? భర్త పక్కన ఉండేది ఎవడు? అప్పుడు పొరుగువాడు ఎవడు? అత్త పక్కన ఉండేది కోడలు. పొరుగువాడు ఎవడు? అత్త కోడలు కోడలకి అత్త, అన్న తమ్ముడు పక్క పక్కన ఉంటారు. పొరుగువాడు ఎవడు? అట్టాడండి, అన్నకి తమ్ముడు, తమ్ముడికి అన్నయ్య, వదిన తోడుకోళ్ళు పక్క పక్కన ఉంటారు. ఎవరు ఇప్పుడు పొరుగువాడు? వదినకి తోడుకోళ్ళు, తోడుకోళ్ళకి. ఇప్పుడు నువ్వు ఎక్కడికి వెళ్ళినా నీకు పొరుగువాడు ఉన్నాడు. నువ్వు ఎక్కడికి వెళ్ళినా యేసు ఆజ్ఞతో ఉంటావు. బికాజ్ యు ఆర్ ప్రోగ్రామ్డ్ విత్ జీసస్, విత్ ద హోలీ స్పిరిట్, విత్ ద టీచింగ్ అండ్ ద డాక్ట్రిన్ ఆఫ్ ద బైబిల్. నువ్వు దాటిపోవడానికి నీకు ఇంకా హక్కు ఎక్కడుంది? నువ్వు ఆ తోసేసి ఆ చిప్పు నీకు నువ్వు పీకేసుకుని నువ్వేం చేయడానికి లేదు. మారు మనస్సు అనేది అదే. కాబట్టి సింపుల్ లాజిక్. నీకు అటు తిడితే కోపం వస్తుందండి. అప్పుడు ఏం చేయాలి? క్షమించు వారిని దీవించుడు అనే ప్రోగ్రామ్ స్టార్ట్ అవ్వాలి. టక్కని రెండు చేతులు పైకి వెళ్తా, అంతేగాని రెండు చేతులు ఎలా ఓపం? ఊపితే శాపం కోపం, ఎత్తితే దీవెన ప్రార్థన. ఇటువే సింపుల్. మనిషి నీకు అనిపిస్తూ ఉంటుంది ఈ రోజుతో అయిపోలేదో తేల్చేద్దామని, ప్రభు అంటాడు ఇంకో చోపి పట్టున అలాగంటాడు. అంటే ఏం చేయాలి? ఇంకా చంపే చచ్చిపోవడమే. నీకు నువ్వు లోపల సూసైడ్ బాంబర్లాగా ఆత్మాహుతి చేసుకుంటావు. నీ ఆత్మను చంపుకుని దేవుని ఆత్మ నీ ద్వారా బయటకు వచ్చేలాగా పనిచేస్తాం. శరీరం ఎప్పుడు కూడా స్పందించు అని చెప్పొద్ది, ఆత్మ ఎప్పుడు కూడా మౌనం వహించు అని చెప్పొద్ది. ఏ రోజు కూడా దేవుని ఆత్మకు వ్యతిరేకమైన పనులు చేయడానికి క్రైస్తవుడిగా విశ్వాసిగా మానవునికి అధికారం లేదు. నీ సొంత ఇచ్ఛల చేత, అందుకే మనుజాస్సులను విసర్జించి అంటాడు. శరీరం దాని కోరికల చేత దాని సిలువ వేయబడాలంట. అదర్వైజ్ నువ్వు క్రీస్తు సంబంధం కాలేవు. బయటకు వచ్చేటప్పటికి శోధించేస్తాడు మనల్ని. అందుకే ప్రతి సమయంలో కూడా నువ్వు దేవుని చేత పిలువబడిన దానివని, నేను దేవునిలో ఉన్నానని, దేవుని ఏర్పాట్లో ఉన్నానన్న విషయం నువ్వు ఎప్పుడు కూడా మర్చిపోవటానికి క్రైస్తవుడికి అవకాశమే లేదు. శిష్యులందరినీ పిలిచిన, శిష్యులందరినీ పంపించిన, ప్రపంచమంతా ఈరోజు ఆయన వైపు తిరుగుతున్న, ద ఓన్లీ వన్ రీజన్ ఇస్ ద లవ్, ప్రేమ. అలాంటి గొప్ప ప్రేమను ప్రకటించే క్రీస్తుని పట్టుకున్న మనం ఆ ప్రేమ తప్ప ఎన్నో ప్రకటిస్తున్నాం, ఆ ప్రేమనే చూపలేకపోతున్నాం. ఏమంటే అందుకే సహింపనలవు కాని కక్షలు మీ హృదయములలో ఉండగా అంటాడు. బయటికి బాగానే ఉంటున్నాం, లోపల ఎక్స్ట్రా కెమిస్ట్రీ, ఆ రసాయనిక చర్యలు జరిగిపోతున్నాయి. ఇక పేరెంట్ పనులు చేయకండి. నేను దేవుని వాడను చెప్దాం. మేము దేవుని వారము, దేవుని చేత తయారు చేయబడ్డాము, దేవుని చేత నడిపించబడుతున్నాం, దేవుని ఆత్మ మాలో ఉంది, ఆయన చేత దర్శించబడాలి. ఆయన నన్ను చూస్తాడు, నేను ఆయన్ని చూస్తాను, ఆయనలాగా మారుతాను, ఆయనకు తగినట్టుగా ఉంటాను. ప్రభువా నీకు వందనాలు. మాతో నువ్వు మాట్లాడిన విశ్వాసాన్ని బట్టి కృతజ్ఞతలు చెల్లిస్తున్నాం. ప్రత్యేకించబడి వారు ఎవరో